ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತಂ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವಿಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಾಯೋಂ ಧೀರಯೇ ನಷ್ಟಪ್ರಾಯೇಷು ಅಭದ್ರೇಷು ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯಾ ಭಗವತೇ ಉತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತಿರ್ಭವತಿ ನೈಶ್ಚಿಕಿ. ಶ್ರೀಮದ್ಭಾಗವತಂ ಕೀ. ಶ್ರೀಮದ್ಭಾಗವತಂಲೋ ಕುಂತಿದೇವಿ ಒಕ ಸ್ತುತಿಕಿ ಪ್ರತ್ಯೇಕ ಸ್ಥಾನ ಉಂದಿ. ఆవిడొక స్త్రీ చాలా చక్కని ఒక స్తుతి పాడారు. భాగవతంలో అనేక స్తుతి ఉన్నా కూడా వ్యాసముని ఈ కుంతిదేవి ఒక స్తుతికి ప్రథమ స్థానం ఇచ్చి అదే ముందుకి పెట్టారు. సో ఈరోజు కూడా మనం ఏం చేద్దామంటే, ఏ స్తుతిలు అయితే కంప్లీట్ అయ్యాయి ఒకసారి పారాయణ చేసి మళ్ళీ ఈ రోజు నుంచి కొత్త స్తుతిని మొదలు పెడదాం. ఎవరి దగ్గర అయితే భాగవతం ఉంది తీయండి, పేజ్ నంబర్ 416. కుంతి ఉవాచ నమస్యే పురుషం త్వద్యం ఈశ్వరం ప్రకృతి పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బాహిరవస్థితం మాయాజవన్నికం అగ్న అధోక్షజమవ్యయం నాలక్ష్యసే ముఢాద్రీషా నటో నాట్యాధరో యథా తథా పరమహంసానాం మునినామలాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమి హి స్త్రియా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రి. ఇంతవరకు మనం గత ఆదివారం కంప్లీట్ చేశాము. ఈ సీన్ ఎలా ఉందంటే, యుద్ధం ముగించింది, పాండవాళ్ళు గెలిచారు, కృష్ణుడు ద్వారక తిరిగి వెళ్ళిపోతున్నారు, ఆయన రథం మీద కూర్చొని ఉన్నారు, కుంతిదేవి ఒక చక్కని స్తుతి పాడుతున్నారు. సర్వప్రథం కుంతిదేవి నమస్కారం తెలిపిస్తారు, భగవంతుడు మీకు నమస్కారము, సర్వభూతాల్లో ప్రతి ఒక్క జీవిలో మీరు ఉన్నారు, అంతర్లో ఉన్నారు మరియు బాహిర్లో ఉన్నారు. తర్వాత శ్లోకంలో అంటారు, మీరు సర్వవ్యాప్తంగా ఉన్నా కూడా మీరున్నారని ఎందుకు తెలియట్లేదు, ఎందుకంటే మాయా తాలూకా కట్టెన్ మన కళ్ళు ముందు ఉంది, అందుగురించి మీరు మాకు కనిపించట్లేదు. మీకు ఎవరు చూడలేరు, ఎవరైతే ముఢాదృశ, ఎవరైతే మూర్ఖులు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చూడాలని ప్రయత్నించినా మీరు చాలా చక్కని కళాకారులు, మీరు భగవంతుడని తెలుసుకోవడం చాలా కష్టము. ఎవరైతే భక్తి విధానార్థ భక్తితోనే మిమ్మల్ని చూస్తేనే మీరు దేవాది దేవుడని తెలుసుకోగలుగుతారు. తర్వాత శ్లోకంలో అంటారు కుంతిదేవి, మీకు ఎలాంటి వాళ్ళు చూడగలుగుతారు, ఎవరైతే పరమహంసులు, ఎవరైతే మునీలు, ఎవరైతే అమలాత్మన నిర్మల అంతకరం కలిగిన వాళ్ళే మిమ్మల్ని చూడగలుగుతారు. తర్వాత శ్లోకంలో కుంతిదేవి అంటున్నారు, ఆఫ్టర్ ఆల్ నేను ఒక స్త్రీని, నేను మీకు ఎలా తెలుసుకోగలుగుతాను, అలాంటి గొప్ప ఋషులు మునిలే మీకు తెలుసుకోగలుగుతారు, కానీ ఇదంతా మాటల్లో నేను టైం వేస్ట్ చేస్తే లాభం ఏంటి, నేను మీకు నమస్కారం తెలిపించాలి అని. కృష్ణాయ వాసుదేవాయ, ఓ కృష్ణ, వాసుదేవుడికి ఒక చక్కని మంచి భాగ్యం కలిగి ఉంది, మీలాంటి దేవాతి దేవుడు తన పుత్రుడుగా వచ్చారు. వాసుదేవుకైనా ఇంకా మంచి భాగ్యము దేవకిది, ఎందుకంటే దేవకి గర్భం నుంచి మీరు పుట్టారు. దేవకి కైనా మంచి భాగ్యము యశోద మరియు నందకు, నంద మహారాజ్ మరియు గోపబాలులు, గోవత్సలు, గోపికాలు, ఎందుకంటే చిన్నప్పుడు ఆయన మీ లీలలు వాళ్ళు స్వయంగా చూడగలరు. తర్వాత శ్లోకంలో కుంతిదేవి అంటున్నారు, మీ యొక్క రూపము చాలా అందంగా ఉంది. మీ రూపం ఎలా ఉందంటే మీ యొక్క నాభి పైన కమల పువ్వు తాలూకా ముద్ర ముద్ర ఉంది. తర్వాత ఏమంటున్నారు, మీ యొక్క మెడలో చక్కని కమల పువ్వు మాల ఉంది. తర్వాత అంటున్నారు, మీ యొక్క నేత్రాలు కళ్ళు చాలా అందంగా ఉంది, కమల పువ్వులాగుంది. తర్వాత మీ యొక్క పాద పద్మాల నుంచి చాలా చక్కని ప్రశాంతత కలిగిస్తుంది భక్తులకి, అలాంటి మీ పాద పద్మాలు కమల పువ్వు ఆకారంలో ఉంది అని చెప్తున్నారన్నమాట. సో గత ఆదివారం మనం ఇక్కడ ముగించాము భగవంతుడు తాలూక చక్కని రూపం గురించి చెప్పినప్పుడు శ్రీల ప్రభుపాద వాళ్ళు తాత్పర్యంలో చెప్తున్నారు, సాధారణంగా భగవంతుడిని మనం దర్శనం చేసినప్పుడు చూసినప్పుడు కింద నుంచి పైకి చూడాలి. మన ఆల్టర్లో కూడా, మన టెంపుల్లో కూడా కర్టెన్స్ ఓపెన్ అయినప్పుడు వెంటనే భగవంతుడి తాలూకా ముఖార విందం పట్లు మనం చూడకూడదు, తప్పు. మనం వెంటనే ఆయన ఒక పాద పద్మాల వైపు చూడాలి, పాద పద్మాల నుంచి పైకి వస్తూ వస్తూ చివరిలో ఆయన ఒక ముఖార విందం చూడాలి. అయితే కుంతిదేవి చాలా గొప్ప భక్తురాలు, ఆవిడెందుకు నాభి నుంచి మొదలుపెట్టింది. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద వాళ్ళు అంటున్నారు, రిలేషన్షిప్లో కృష్ణుడు కుంతిదేవికి మేనలుడు అవుతాడు. సో వెంటనే పాద పద్మాల గురించి మాట్లాడితే బహుశా అతను సిగ్గుపడిపోతాడేమో, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీరు నాకైనా వయసులో పెద్దగా ఉన్నారు. సో అందుగురించి కుంతిదేవి నాభి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ కింద పాద పద్మాల గురించి మాట్లాడతారు. అండ్ ఉట్టి మీ పాద పద్మాలు కమల పువ్వులాగున్నారని చెప్పేసి ఆపలేదు. ఆ పాద పద్మాల్ని ఎవరైతే ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళకి చక్కని ఒక ప్రశాంతత ఆనందం అనేది మీరు లభిస్తారు. భగవంతుడి తాలూకా పాద పద్మాల్లో చాలా శక్తి ఉంది. భగవంతుడు ఆ పాద పద్మాలకి ఎవరు సేవిస్తారు వైకుంఠంలో? లక్ష్మీదేవి సేవిస్తారు. సో మహాభారత్లో వ్యాసదేవ్ అంటున్నారు, భగవంతుడి తాలూకా పాద పద్మాన్ని మనము ప్రణామం చేస్తే 10 అశ్వమేధ యజ్ఞాలు చేసినట్లు ఉంటుంది. ఒక్కసారి ఊహించండి, ఒక్కసారి భగవంతుడిని ప్రణామం చేస్తే 10 అశ్వమేధ యజ్ఞాలు చేసినట్లు ఫలం మీకు దొరుకుతుంది. అక్కడే ఆపలేదు, తర్వాత ఆ శ్లోకంకి పూర్తి చేసి చెప్తున్నారు, 10 అశ్వమేధ యజ్ఞాలు చేసినచో మీరు మళ్ళీ పునర్జన్మం తీసుకోవాలి. మేబీ మీరు బహుశా స్వర్గంకి వెళ్తారు, మళ్ళీ కిందకి వస్తారు. కానీ దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు భగవాన్ తాలూకా పాద పద్మాన్ని మీరు ప్రణామం తెలిపిస్తే మళ్ళీ పునర్జన్మం అనేది ఉండదు. గోపికాలు ఒకనప్పుడు రాసస్థలిలో ఆ భగవంతుడితోని రాసలీల చేస్తూ ఉంటే మధ్యలో భగవంతుడు అంతర్ధ్యానం అయిపోయారు. శ్రీ గోపిలందరూ రోదిస్తున్నారు, మా తల్లిదండ్రుల్ని వదిలేసి, మా భర్తని వదిలేసి, పిల్లల్ని వదిలేసి మధ్యరాత్రిలో నువ్వేను వాహిస్తూ ఉంటే మేము ఏది ఆలోచించుకుంటా నీ దగ్గరకు వచ్చేసాము, కానీ ఇప్పుడు నువ్వు మాకు మోసం చేశావు, నువ్వు వెళ్ళిపోయావు మమ్మల్ని వదిలేసి, నువ్వు అసలు ఎలాంటి వాడు అని అప్పుడు చక్కని ఒక గోపి గీత పాడతారు వాళ్ళు, చక్కని ఒక గీతము. సో ఆ గోపి గీతలో కూడా ఒక శ్లోకం వస్తుంది, ప్రణత దేహినాం ప్రణత దేహినాం పాపకర్షణం తినచరానుగం శ్రీనికేతనం. భగవంతుడు మీ ప్రణత దేహినాం, మేము ఎన్ని జన్మాల నుంచి పాపకారకం చేశామనే ఈరోజు మాకు మానవ శరీరం దొరికింది. సాధారణంగా మనం ఒక థింకింగ్ ఏముంటుందంటే పాపకర్మాలు చేసిన వాళ్ళకి పశు జీవితము జంతువులుగా పుడుతున్నారు. అసలు పాపకర్మాలు చేయకపోతే మనం అసలు ఎక్కడెక్కడ ఎందుకు పుడతాము, భగవంతుడి దగ్గరకు ఉంటాము. సో ఎన్ని జన్మాల నుంచి పాపకార్యాలు చేస్తే ఈ దేహం దేహినాం ప్రణత దేహినాం పాపకర్షణం. కానీ మీ పాద పద్మాల్లో ఎంత శక్తి ఉందంటే మీ పాద పద్మాల్ని మేము తాకినా మీ పాద పద్మాలు ఒక శరణగతి తీసుకుంటే పాపకర్షణం ఎన్ని జన్మాల నుంచి చేసిన పాపం అంతా పోతుంది. తినచరానునాం శ్రీనికేతనం. మీ పాప పాద పద్మాలు ఎలా ఉన్నాయి, లక్ష్మీదేవి ఆ పాద పద్మాల్ని సేవిస్తుంది. అయితే మనం ఆలోచించవచ్చు, లక్ష్మీదేవి సేవించగలుగుతారు, మనకెక్కడుందో అవకాశం దేవాదిదేవుడు ఒక పాద పద్మాల్ని సేవని అందించడానికి. సో అందు గురించి గోపికలు అంటున్నారు త్రినచర అనున్నాం. త్రిన అంటే గడ్డి. సో ఆవులు గడ్డి తినడానికి మేపకి వెళ్ళినప్పుడు అదే పాద పద్మాలతోని భగవంతుడు ఆ ఆవులు వెనక పరిగెత్తుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆవు పట్టుకోవాలి సాయంత్రం లోపల ఇంటికి తీసుకొచ్చేయాలి అని. సో త్రినచర అనున్నాం. సో మీ పాద పద్మాలు భక్తుల కోసం చాలా సులభంగా దొరుకుతాయి. తినచరానాం శ్రీనికేతనం ఫణిఫనార్హితం తే పదం భుజం. ఫణిఫనార్హితం అంటే మీ ఒక పాద పద్మాలు కాలియా పాము తాలూక తలపైన నృత్యం చేశారు. సో ఇతను చాలా గొప్ప భక్తుడా కాలియా. ఈర్షాతో ములిగి ఉన్న మద మత్సర్య అన్ని రకాల దోషాలతో నిండి ఉన్నాడు. కానీ భగవంతుడు తన పాద పద్మాలతోనే అతను తలపైన నృత్యం చేసినప్పుడు ఏమైంది, మొత్తం పాపాల నుంచి అతను విముక్తుడయ్యాడు. భగవంతుడు తాలూక పాద పద్మ తన తల మీద అలా ముద్రించి ఉన్నాయన్నమాట. సో అప్పుడు మనం అనుకోవచ్చు అతనికైతే డైరెక్ట్గా భగవంతుడు ఒక పాద పద్మాలు తలపైన దొరికాయి మాకు. దానికి జవాబు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇస్తున్నారు. భగవంతుడు తాలూక నామంకి భగవంతుడికి ఎటువంటి భేదం లేదు. సో మనం ఈ కలియుగంలో ఏం చెయ్యాలి, భగవంతుడు తాలూక నామాన్ని మన నాలుక పైన నిత్యం చేపించాలి. ఎలా చేస్తాం నిత్యము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చేశాడా నిత్యము నాలుక పైన, చక్కగా భగవంతుడు నిత్యం చేసుకున్నారు. సో మన లోపల్లో ఉన్న లోపాలు కూడా అన్నీ పోతాయి ఈ నామ మాత్రమే. సో భగవంతుడు ఒక పాద పద్మాలకి చాలా చాలా శక్తి ఉంది. భగవంతుడు ఒక పాద గోపికలు ఎంత చక్కగాని భగవంతుడు ఒక పాద పద్మాలు ఆ మట్టి మీద ఎక్కడైనా ముద్రించి ఉంటే అది చూసి వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారు. వృందావన్లో కృష్ణుడి తాలూక పాద పద్మాలు ఒక ముద్ర కనిపిస్తే ఓ ఇక్కడ నుంచి వెళ్ళాడు ఓ ఇక్కడ నుంచి వెళ్ళాడు దాని మీదే పడిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సో లాస్ట్ లైన్లో చెప్తున్నారు, ప్రణత దేహినాం పాపకర్షణం, ప్రణత దేహినాం పాపకర్షణం త్రినుచరాను గం శ్రీనికేతనం ఫణిఫనార్పితం తే పదం భుజం క్రినుకుచేషునా క్రింది హిచ్చయం. అలాంటి పాద పద్మము మా ఛాతి పైన నువ్వు పెట్టు అని గోపికలు కృష్ణుడితో ప్రార్థిస్తున్నారు. సో ఇక్కడ కుంతిదేవి కూడా భగవంతుడి తాలూక పాద పద్మాల గురించి పొగుడుతున్నారు. తర్వాత ఈ భగవంతుడు ఒక రూపం గురించి ప్రతి ఒక్క స్థుతిలో ఉంది. అది భీష్ముడు స్థుతి ఉండొచ్చు, అది కుంతిదేవి స్థుతి ఉండొచ్చు. ఇది ఏం నిరూపిస్తుందంటే భగవంతుడికి రూపం ఉంది, ఆ రూపం చాలా అద్భుతంగా ఉంది, భగవంతుడు నిరాకారుడు కాదు. బ్రహ్మ తాలూక స్థుతిలో కూడా ఉంది కదా, కందర్ప కోటి కమనీయ విశేష శోభ గోవిందమాది పురుషం తమహం భజామి. కందర్ప కోటి కమనీయ, కోటి కామదేవులు కూడా మీ యొక్క అందంని చూసి స్పృహ తప్పి కిందకి పడిపోతారు, అంత అందంగా భగవంతుడు ఉంటారు. సో ఇక్కడ కుంతిదేవి కూడా భగవంతుడి తాలూక అందమైన రూపం గురించి వివరిస్తుంది. తర్వాత శ్లోకంకి వెళ్దాము, నా వెనక చెప్పండి. యథా ఋషికేశ ఖలేన దేవకి కంసేన రుధాతి చిరం సుచర్పిత విమోచితహం చ సహత్మాజ విభో త్వయేవ నాథేన ముహుర్విపద్గణాత్. మీ అందరి దగ్గర ఇది ఎందుకు పారాయణ చేపిస్తున్నానంటే శుద్ధ భక్తురాలు కుంతిదేవి ఒక ముఖారవిందం నుంచి ఇది వచ్చింది, దీనికి మనము పారాయణ చేయాలి. కావాలంటే ఉట్టి మీనింగ్ చెప్పేసి వదిలేయొచ్చు, కానీ మీరు ఎన్నిసారి అది స్మరిస్తే పారాయణ చేస్తే మంచిది. పారాయణ చేయడమే కాదు దంటస్థం చేయాలి, చాలా ఇంపార్టెంట్ దీని మీనింగ్. ఓ రిషికేశ మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ అండ్ ద లార్డ్ ఆఫ్ ద లార్డ్స్ యూ హ్యావ్ రిలీజ్డ్ యువర్ మదర్ దేవికి. ఇక్కడ చక్కగా చెప్తున్నారు రిషికేశ, ఓ కృష్ణుడు, కృష్ణుడికి కుంతిదేవి చూడండి చక్క చక్కని పేరుతో పిలుస్తుంది, ఒకసారి హరి ఒకసారి రిషికేశ అలా చక్క చక్క ఏ సందర్భంలో మాట్లాడుతుంది ఆ సందర్భంగా పిలుస్తుంది అన్నమాట. సో చెప్తుంది కుంతిదేవి ఇక్కడ, ఓ రిషికేశ మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్, ఇంద్రియాలకి నువ్వే అధిపతిని, నువ్వు నీ తల్లి దేవకిని కారాగారం నుంచి విముక్తి చేశావు, బాగానే ఉంది. కానీ నీ తల్లికైనా ఎక్కువ నువ్వు నాకు ప్రేమించావు. ఎలా ఎలా తల్లికైనా కుంతిదేవికి ఎందుకు ఎక్కువ ప్రేమించారు? అది ఎలా? కుంతిదేవికి ఎక్కువ ప్రేమించారు, దేవకికి తక్కువ ప్రేమించారు, అది ఎలా అయ్యింది? దేవకి ఎన్ని పుత్రులు కంసుడు చంపేశాడు? ఆరుగురు, ఆరుగురు పుత్రుల్ని చంపేశారు. సో ఆ ఆరుగురు పుత్రుల్ని భగవంతుడు కాపాడారా? కానీ కుంతిదేవికి, ఐదుగురు పాండవాలకి భగవంతుడు కాపాడారు. సో ఇక్కడ కుంతిదేవి చెప్తున్నారనమాట, ఓ కృష్ణ, నీ తల్లికైనా ఎక్కువ నువ్వు నన్ను ప్రేమించావు. భక్తులు ఒక మనస్తత్వం అలానే ఉంటుంది, వాళ్ళు ఎల్లప్పుడూ అలానే అనుకుంటూ ఉంటారు, కృష్ణ లవ్స్ మీ అ లాట్, కృష్ణ నాకు అందరికైనా ఎక్కువ ప్రేమిస్తున్నారు. మీ ఎవరికైనా అలా అనిపిస్తుందా? దోస్ ఆర్ బిజినెస్ మెన్, దే డోంట్ ఫీల్ లైక్ దట్. దే థింక్ కృష్ణ ఆల్వేస్ గేవ్ మీ లెస్ దెన్ ఎవ్రీబడి. బిజినెస్ పీపుల్కి అలా అనిపించదు, వాళ్ళకి ఎప్పుడు కృష్ణ నాకు తక్కువే ఇచ్చారు, ఇంత కొంత కొంచెం ప్రాపర్టీ ఎక్కువ ఇచ్చినా నేను హ్యాపీగా ఉండేవారు, ఇది ఇచ్చినా హ్యాపీగా ఉండేవాడు, అబ్బాయి ఇచ్చినా హ్యాపీగా ఉండేవాడు. కానీ ఎవరైతే భక్తులు, ఎవరైతే శుద్ధ భక్తులు, వాళ్ళు ఎల్లప్పుడూ అలానే అనుకుంటారు, నన్నే ప్రేమిస్తున్నాడు, నన్నే అందరికైనా ఎక్కువగా ఇచ్చారు, అసలు నాకు అర్హతే లేదు, ఇది కూడా నాకు ఎక్కువగానే ఉంది, అసలు ఎలా ఇచ్చేసాడు కృష్ణుడు? శ్రీమద్ భాగవతం 7వ స్కందంలోని ప్రహ్లాద్ మహారాజు ఒక వృత్తాంతం వస్తుంది. మనం నరసింహ చతుర్దశి గురు అప్పుడు ఇది చర్చించాము. అసలు అది ఎలా మొదలవుతుందంటే, రాజసూయ యజ్ఞం అయినప్పుడు యుధిష్ఠర్ మహారాజు నారద్ మునికి ఒక ప్రశ్న వేస్తారు. అక్కడ ఆయన ఏం చూశారంటే, శిశుపాలుడు భగవంతుడిని విమర్శిస్తున్నాడు. సో భగవంతుడు సుదర్శన చక్రం తీసుకుని శిశుపాలుని చంపేస్తారు. కానీ చంపేసిన తర్వాత శిశుపాలు భగవంతుడిలో కలిసిపోతాడు, అతనికి సయోజ్య ముక్తి అనేది వస్తుంది. అప్పుడు యుధిష్ఠర్ మహారాజ్కి ఇది సందేహంగా ఉంటుంది, ఇదేంటి, తను భగవంతుడిని విమర్శిస్తే తనకి ముక్తి ఇవ్వడం ఏంటి? నేనైతే చరిత్రంలో మహారాజు వేణా గురించి విన్నాను, తను భగవంతుడిని విమర్శిస్తే తను వెంటనే నరకానికి వెళ్ళాడు. కానీ ఇతను భగవంతుడిని విమర్శించినప్పుడు అసలు అతని నాలుకకి రోగం అయిపోవలసింది, వైట్ లెప్రసీ రోగం అయిపోవలసింది భగవంతుడిని విమర్శిస్తున్నాడు. కానీ ఇది వ్యతిరేకంగా భగవంతుడు తన్ని ముక్తి ఇవ్వడం ఏంటి, అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. అప్పుడు వెంటనే నారదముని మొత్తం కథ అంతా చెప్తారు. అసలు ఈ శిశుపాలైనా ఈ దంతవక్రైనా మామూలు మనుషులు కాదు, వాళ్ళు విష్ణు తాలూకా సేవకులు, వైకుంఠంలో జై విజయ్గా ఉండేవారు. అప్పుడు యుధిష్ఠిర మహారాజ్ అంటారు, వివరంగా చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు, వాళ్ళు విష్ణు భక్తులు కదా, విష్ణుకి సేవ అందించినప్పుడు ఎవరు బయట నుంచి వచ్చి వాళ్ళని శపించడం ఏంటి, అది ఎలా జరుగుతుంది? అప్పుడు నారదముని మొత్తం కథ అంతా చెప్తారు, హిరణ్యక్ష గురించి, హిరణ్యకశిపు గురించి, ప్రహ్లాద్ మహారాజ్ గురించి, ఎలా నరసింహస్వామి వస్తారు, ఎలా ప్రహ్లాద్ని కాపాడతారు. అప్పుడు యుధిష్ఠిర మహారాజ్ ఒక హృదయంలో ఒక చిన్న ఇది, ఆ ప్రహ్లాద్ ఎంత గొప్ప భక్తుడు, తన కోసం స్వయంగా నారాయణ ఆవిర్భావించారు, ఎంత మంచి భక్తుడు. అప్పుడు నారదముని నవ్వుతున్నాడు, నువ్వు కూడా మంచి భక్తుడే, నువ్వు కూడా ఎంత గొప్పవాడు. అతనికైతే నరసింహస్వామి ఈజ్ అ ప్లెనరీ ఎక్స్పెన్షన్ ఆఫ్ ద లార్డ్, ఉట్టి వచ్చారు ప్రహ్లాద్ తాలూకా తల మీద చేతేశారు. కానీ దేవాదిదేవుడు ఎల్లప్పుడూ నీకు ప్రణామాలు తెలిపిస్తారు, అన్నయ్య ప్రణామము, అన్నయ్య దండవత్ ప్రణామం, నేను వెళ్ళొచ్చా, రావచ్చా, కూర్చొచ్చా, తినొచ్చా, అన్ని నీకు అడిగి అడిగి చేస్తాడు. సో నీకు అర్థమవట్లేదు, నీ భాగ్యం ఎంత బాగుంది, భగవంతుడు సాధారణ మనుజుగా నీ ఇంట్లో ఉంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, నీకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మనం అర్థం చేసే విషయం ఏంటంటే, యుధిష్ఠిర్ మహారాజ్ అంత గొప్ప భక్తుడు ఉన్నా కూడా, అయ్యో ప్రహ్లాద్ మహారాజ్ నాకైనా ఎంత గొప్ప భక్తుడో, ఎంత మంచి భక్తుడో, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే మంచి భక్తులు, ఎల్లప్పుడూ అందరు నాకైనా మంచి భక్తులు, భగవంతుడు నాకు నా అర్హత లేనికైనా ఎక్కువ ఇచ్చేస్తున్నారు, నాకు ఎక్కువ ప్రేమించేస్తున్నారు, అదొక మెంటాలిటీ, భక్తుల తాలూకా మెంటాలిటీ. సో ఇక్కడ అంటున్నారు, దేవకికైనా నన్నే నువ్వు ఎక్కువగా ప్రేమించావు. అసలు భగవంతుడు ఒక లీలలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవకి తాలూకా ఆరుగురు పుత్రుల్ని కాపాడలేదు, ద్రౌపది తాలూకా పుత్రుల్ని కాపాడలేదు. సుభద్ర అంటే భగవంతుడికి ఎంతో ఇష్టము, చెల్లి, సుభద్రతల పుత్రుడిని కాపాడలేదు. భీష్ముడు అంటే మహాజన్, పరమభక్తుడు, కానీ తన్ని చంపే 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 అని చెప్పారు అర్జున్కి. చంపే అతన్ని బాణశయ్యలో పెట్టేశారు. మళ్ళీ తను బాణశయ్యలో ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళాడు, వెళ్ళి దర్శనం ఇచ్చారు. అసలు ఇదేంటి భగవంతుడు మాయ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక్కొక్కసారి భక్తులే కన్ఫ్యూజ్ అయిపోతారు. భగవంతుడు గీతలో ఏమంటున్నారు, నమే భక్త ప్రశ్రతి, నేను నా భక్తుడిని ఎల్లప్పుడూ కాపాడుతాను. ఇక్కడ భీష్మదేవికి ఏం కాపాడారు, అతను ఏం ఆలోచించినా భగవంతుడు తన ప్రతిజ్ఞని డిస్టర్బ్ చేశారు. ఏం కాపాడారు భగవంతుడు, భద్రికాశ్రమంలో మదన మరి మారుతులు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే భగవంతుడిని పొగుడుతున్నారు, ఓ కృష్ణ నువ్వు ఎప్పుడు నీ భక్తుల్ని కాపాడు ఉంటావు, నువ్వు ఎప్పుడు నీ వాళ్ళని ఇబ్బంది పెట్టవు, నువ్వు అన్ని రకాలుగా వాళ్ళని నువ్వు రక్షణ ఇస్తావు. మరియు భగవంతుడు దేవకి గర్భంలో ఉన్నప్పుడు కారాగారంలో కూడా 36 కోట్ల దేవతలు అందరూ ప్రార్థిస్తున్నారు, ఓ కృష్ణ నువ్వు ఎప్పుడు నీ భక్తుల్ని రక్షిస్తున్నావు. దేవతలు అదే అంటున్నారు. బ్రహ్మదేవుడు తన స్తుతిలో అంటున్నారు, నీ భక్తుల్ని నువ్వు ఎప్పుడు కాపాడతావు. బ్రహ్మ అంటున్నారు, దేవతలు అంటున్నారు, మదన్ మారుతులు అంటున్నారు, భగవంతుడు స్వయంగా కూడా అదే మాట అంటున్నారు. కానీ జీవ గోస్వామి అంటారు అది నిజం కాదు, నేను నిరూపిస్తాను అది ఎలా నిజం కాదు. భగవంతుడు తన భక్తుల్ని రక్షిస్తే, మన ఇంద్రద్యుమ్న మహారాజు ఒక వృత్తాంతంలో చూసాము, ఇంద్రద్యుమ్న మహారాజు చాలా చక్కని భక్తుడు. అతను ఏం తప్పు చేశాడు, చక్కన భగవంతుడు ఒక నామస్మరణ చేస్తూ ఉంటే అగత్స్యముని అక్కడికి వచ్చారు. వచ్చి ఇదేంటి, తనకి చాలా అహంకారం ఉందేమో, అతను ఎందుకలా కళ్ళు మూసుకొని ఏదో స్మరణ చేస్తున్నాను, నేను వచ్చాను కదా నాకు సరిగ్గా సత్కారం చేయలేదు, గౌరవం ఇవ్వలేదు అని వెంటనే శపించారు. శపించినప్పుడు ఏమైంది, ఇంద్రద్యుమ్న మహారాజు నెక్స్ట్ లైఫ్లో ఏమైంది, ఇంద్రద్యుమ్న మహారాజు గజేంద్రుడిగా మారిపోయారు. సో నమే భక్త ప్రణశ్యతి, కానీ ఆ భక్తుడు కింద దిగజారిపోయాడు కదా, చక్కని ఒక రాజు జీవితం నుంచి ఒక పశు ఒక జంతుగా తయారయ్యాడు. చిత్రకేతు మహారాజు భగవంతుడు తాలూక చాలా గొప్ప భక్తుడు చిత్రకేతు మహారాజు, కానీ చిత్రకేతు మహారాజుకి ఏమైంది, తను ఒక్కనప్పుడు విమానంలో వెళ్తూ ఉంటే తను ఏం గమనించారంటే శివుడు పార్వతి ఏదో సభాని సంబోధిస్తున్నారు. సంబోధించినప్పుడు శివుడు తాలూకా ఒళ్ళో పార్వతీదేవి కూర్చొని ఉన్నారు. అప్పుడు చిత్రకేతు వెంటనే నవ్వేసి చెప్పాడు, ఇదేంటి భార్యని ఒళ్ళో కూర్చోబెట్టి ప్రసంగాలు ఇస్తున్నారా. కానీ శివుడేంటి చాలా గొప్ప భక్తుడు, అతనికి ఎటువంటి ఆసక్తి లేదు, అతను గమనించలేదు కూడా పార్వతీదేవి ఒళ్ళో కూర్చున్నారని. ఓ అవునా, కానీ పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది, చిన్న బాబు మా ముందు నువ్వు అసలు ఎవరు, మొన్న భక్తుడిగా తయారయ్యావు, అంత గొప్ప గొప్ప మాటలు అంటున్నావు, చాలా ఎక్కువ అహంకారం ఉంది, మాకు నేర్పిస్తావా ఎలా ప్రవర్తించాలి మేము, పో నువ్వు వెంటనే ఎలా మారిపో. చిత్రకేతు మహారాజు ఎలా, ఏమైంది చిత్రకేతు మహారాజుకి, వృత్సాసూర్ అతను ఒక అసురుడిగా తయారయ్యాడు, నువ్వు పో ఒక అసురుడిగా తయారవ్వు అంటారు. సో చిత్రకేతు మహారాజు మంచి భక్తుడు కానీ తను దిగజారిపోయాడు, ఇంద్రద్యుమ్న మహారాజు మంచి భక్తుడు అతను గజేంద్రుడిగా తయారయ్యాడు. మహారాజు భరత్ చాలా గొప్ప భక్తుడు, రాజ్యాన్ని వదిలేసి అన్ని వదిలేసి అడవిలో వెళ్ళి ఒక గుడుసు కట్టుకొని చక్కగా భక్తి చేసుకుంటున్నాడు, ఎటువంటి ఆసక్తి పెంచుకోకుండా. కానీ చిన్న ప్రాబ్లం, ఆ చివరి నిమిషంలో ఎప్పుడైతే తన దేహాన్ని త్యాగం చేస్తున్నాడు, ఒక లేడీ ఓ డియర్ తాలూకా చిన్న బేబీ మీద ఆసక్తి అనేది పెరిగింది, పాపం ఈ బేబీని ఎవరు చూసుకుంటుంది, నేను చనిపోయినప్పుడు ఎవరు చూసుకుంటారు. వెంటనే ఏమైంది, తను లేడీ రూపంలో మారిపోయారు, వచ్చే జన్మంలో తను ఒక లేడీగా పుట్టారు. అయితే భగవంతుడు అన్నారు కదా నమే భక్త ప్రణశ్యతి, కానీ వీళ్ళందరూ దిగజారిపోయారు. అయితే భగవంతుడు చెప్పిన మాట తప్ప, అయితే నిరూపించండి, వాళ్ళు శరీరంతో దిగజారిపోయారు మానసికంగా కాదు. శరీరం వాళ్ళు జంతుది పొందారు కానీ మానసికంగా పూర్వజన్మంలో ఉన్న భక్తికైనా ఎక్కువ భక్తి ఉంది. ఇంద్రద్యుమ్న మహారాజు శరీరంలో ఉన్న భక్తికైనా గజేంద్రుడు రూపంలో ఇంకా భక్తి పెరిగింది, భగవంతుడి పట్ల ఇంకా ఆసక్తి పెరిగింది. చిత్రకేతు రూపంలో ఉన్నకుండా వృత్సాసురు రూపంలో ఉన్నప్పుడు వృత్సాసురు స్తుతి భాగవతంలో ఎంత చక్కని స్తుతి పాడతాడు, అతను భగవంతుడితో విరహంని అనుభవిస్తాడు, ఓ కృష్ణ ఓ భగవంతుడు ఎప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేయాలి. అలానే ఒక జింక రూపంలో ఉన్నప్పుడైనా జడభరత్ రూపంలో ఉన్నప్పుడైనా అతనికి భగవంతుడి పట్ల ప్రేమ అనేది మెనీ మెనీ ఫోల్డ్స్ పెరిగింది. సో భగవంతుడు ఎప్పుడైనా నేను నా భక్తుల్ని రక్షణ కలిగిస్తానంటే, మనము రక్షణకి ఒక డెఫినేషన్ ఇచ్చాము. మనం ఏమనుకుంటాము, రక్షణ కలిగిపిస్తానంటే నాకు ఫైనాన్షియల్గా అన్నీ సరిగ్గా చూసుకుంటారు, రక్షణ కలిగిపిస్తారంటే నాకు కావాల్సిన కోరికలు అన్నీ తీరుస్తారు, నా హెల్త్ చక్కగా ఉంటుంది, నాకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి, అదే రక్షణ ఏమో. మరి డెఫినేషనే రాంగ్ ఉంది రక్షణది. అతను రక్షణ డెఫినేషన్, అతను మన ఆత్మని రక్షిస్తాడు. మన ఆత్మ ఎన్ని బాధలకి గురి అవుతున్నాయి, ఎన్నో జన్మల నుంచి మనం తిరుగుతున్నాము, ఈ శరీరం నుంచి ఆ శరీరం, ఆ శరీరం నుంచి ఈ శరీరం, కానీ మనకి మన ఆత్మ పైన దయ అనేది లేదు. సాధారణంగా ఎవరికైనా చెప్తే, మీరు ఇస్కాన్ వాళ్ళు పెద్ద పెద్ద గుడిలు కడుతున్నారు కానీ ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్నదానం చేయొచ్చు కదా, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా, మాకు వాళ్ళని చూస్తే ఎంత బాధగా ఉంది. నా ప్రశ్న ఏంటంటే, మీకు మీ ఆత్మ చూసి ఎందుకు బాధగా లేదు? అది బాగానే ఉంది, మీకు అందరి మీద దయ ఉంది, మీ ఆత్మ పైన మీకు ఎందుకు దయ లేదు? ఎన్ని జన్మాల నుంచి తిరుగుతున్నాం మనము, ఏ జంతు శరీరం నుంచి అయినా, ఏ పురుగు శరీరం నుంచి అలా తిరుగుతూనే ఉన్నాము. మన ఆత్మ పైన మనకి దయ ఎప్పుడు కలుగుతుంది? ఈ జన్మం లాస్ట్, ఇంకా మరి నాకు జన్మం వద్దు, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి నేను విముక్తులు అవ్వాలి, ఇది నా లాస్ట్ బర్త్, నేను భగవంతుడి ధామానికి తిరిగి వెళ్ళాలి. చైతన్య మహాప్రభు అంటారు, జన్మ సార్థక కరికరో పర ఉపకార, మీ జన్మ సార్థకం చేయండి. మీకే హెడ్ అండ్ టో ఏం లేదు, అసలు కృష్ణ ఎవరు తెలియదు, భక్తి ఏంటి తెలియదు, కానీ గొప్ప మాటలు, ఇతని మీద కరుణ చేస్తే బాగుంది, ఇది ఇలా చేస్తే బాగుంది. నేను అలానే అనుకుంటానండి, మీరు ఇస్కాన్లో ఇలా చేస్తారు కానీ ఎవరికో కన్యాదానం ఇస్తే బాగుంది, ఇది చేస్తే బాగుంది. సరే, వాట్ డూ యు నో, మీ ఆత్మ ఎక్కడ ఎన్ని శరీరం నుంచి తిరిగి 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 సఫర్ అయ్యి ఏడుస్తుంది, ఎప్పుడు ఈ బంధం నుంచి విముక్తులు అవుతాను, కానీ మన ఆత్మ మీద మనకి దయ లేదు. సో ఇక్కడ భగవంతుడు రక్షణ కలిగిపిస్తారు, కానీ రక్షణ తాలూకు డెఫినేషను మనది కాదు, అది భగవంతుడు నిశ్చయిస్తారు, ఏది నీకోసం రక్షణ ఏది కాదు. వృందావన్లో హాంకాంగ్ నుంచి ఒక మాతాజీ వచ్చారు, దర్శనం చేస్తున్నారు రాధా శ్యామ్ సుందర్ది, చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, ఎంత బాగుంది, గట్టిగా ప్రార్థిస్తున్నారు, ఓ రాధా శ్యామ్ సుందర్ మిమ్మల్ని వదిలేసి నాకు వెళ్ళాలనిపించట్లేదు, నేను ఇలానే వృందావనంలో ఉండిపోవాలి, మీ ఒక దివ్య మంగళ రూపాన్ని అలా చూస్తూ ఉండిపోవాలి, ఎంత ఆనందంగా ఉంది అని మాట్లాడుతుంది. 5 నిమిషాలు అయ్యింది, వెనక తిరిగి చూస్తే ఎవరు పర్స్ కొట్టేశారు. ఎప్పుడైతే పర్స్ కొట్టేశారు, ఈవిడ అరవడం మొదలుపెట్టింది, దాంట్లో నా పాస్పోర్ట్ ఉంది, నా ఫ్లైట్ డిలే అయిపోతుంది, 1 అవర్ ఉండి నేను ఢిల్లీకి బయలుదేరాలి, దాంట్లో డబ్బులు ఉన్నాయి, ఓ మై గాడ్. పక్కనే ఒక మాతాజీ ఉన్నారు, చెప్తున్నారు ఎందుకు అరుస్తున్నారు, ఇందాకే చెప్పారు కదా కృష్ణుడితోని నేను శాశ్వతంగా వృందావనంలో ఉండిపోవాలి, వెంటనే కృష్ణ అరేంజ్మెంట్ చేశారు. యు షట్ అప్, కాల్ పోలీస్, సంబడి ప్లీజ్ కాల్ పోలీస్, నా పాస్పోర్ట్ ఏమైంది. మన డెఫినేషనే వేరేగా ఉంది, మనకి కృష్ణ తాలూకు స్పెషల్ మర్సీ వద్దు. శాస్త్రంలో చెప్పబడింది, భగవంతుడు ఎప్పుడైతే మన దగ్గర అన్నీ తీసేస్తారు, మన డబ్బులు, మన ప్రతిష్ట, పేరు, పోస్టు, అన్నీ మన దగ్గర తీసేశారంటే హీ లవ్స్ అస్. ఓ మై గాడ్, ఇది డేంజరస్ డెఫినేషన్. అలాంటి ప్రేమం వద్దు, ఇది ప్రేమము. అదంతా వెళ్ళిపోతేనే భగవంతుడి పట్ల ఇంకా ప్రేమంతో శ్రద్ధతో సమయం ఉంటుంది. ఎక్కువగా బిజినెస్ ఆఫర్స్ ఉంటే ఎక్కడ టైం ఉంటుంది, టెంపుల్ రావడానికి కూడా టైం ఉండదు, కొన్ని తగ్గిస్తేనే. సో భగవంతుడు మనల్ని ప్రేమిస్తే ఆ స్పెషల్ మర్సీ మన మీద చూపిస్తారు, కానీ మన ఎవరికి ఆ స్పెషల్ మర్సీ, ఎవరికైనా కావాలండి చేతెత్తండి. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫేత్ ఆన్ ద లార్డ్, కృష్ణ నా కోసం ఏది చేస్తే అది నా మంచి కోసమే. పాండురంగపురం టెంపుల్లో మనం అక్కడ ఉన్నప్పుడు నేను ఒక సండే స్కూల్ని నడిపించాను, ఇక్కడ వచ్చిన తర్వాత ఆపేశాను, సిటీ నుంచి చాలా దూరం అయిపోయిందని. సో ఆ సండే స్కూల్లో పిల్లలందరికీ ఒక చక్కని పాట నేర్పించాను, మరే కృష్ణ రాఖే కే, రాఖే కృష్ణ మారే కే. ఇఫ్ కృష్ణ వాంట్స్ టు కిల్ యు, నో వన్ కెన్ సేవ్ యు. ఇఫ్ కృష్ణ వాంట్స్ టు సేవ్ యు, నో వన్ కెన్ కిల్ యు. అర్థమైందా? కృష్ణ మీకు కాపాడాలనుకుంటే ఎవరు మిమ్మల్ని చంపలేరు. కృష్ణనే మీకు చంపాలనుకుంటే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఆ సండే స్కూల్ అబ్బాయి కనిపించాడనమాట. నాకు వచ్చి చెప్తున్నారు, మాతాజీ మీరు అప్పుడు 2000లో నేర్పించిన ఈ పాట ఇప్పుడు కూడా నా బిజినెస్లోనా ఎక్కడైనా ఏది ప్రాబ్లం వచ్చినా మీ పాట నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. మాతాజీ చెప్పారు కదా, కృష్ణ ఇది నా జీవితంలో జరిగిందంటే కృష్ణ అనుకున్నారు, కృష్ణ అనుమతితోనే అయ్యింది, ఇది నా కోసం మంచిదేమో. కృష్ణ నాకు కాపాడాలనుకుంటే కాపాడతారు, ఇంకా నాకు ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు నన్ను కాపాడలేరు. ఒకవేళ కృష్ణయే నా కోసం ఇలాంటి అరేంజ్మెంట్ చేశారంటే నేను దాన్ని రివోల్ట్ చేయలేను, అది కృష్ణ అనుమతితో అయ్యింది. మన జీవితంలో ఇలాంటి కొన్ని మనము ముద్రించేయాలి మన బ్రెయిన్ మీద. కృష్ణ ఏది చేస్తే మన మంచి కోసం. హీ ఇస్ నాట్ అవర్ ఎనిమీ, హీఈస్ అవర్ ఫ్రెండ్ అండ్ హీఈస్ అవర్ వెల్ విషర్. హీఈస్ అవర్ ఎవర్ వెల్ విషర్. సో ఇక్కడ తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదామా? కుంతిదేవి అంటున్నారు, ఓ కృష్ణ నువ్వు దేవకీకి అంత ప్రేమించలేదు, నాకే అంత ప్రేమించావు, ఎందుకంటే నేను ఒక అనాథిని. కుంతిదేవి తాలూకు భర్త లేరు, షీ వాజ్ ఏ విడో. సో ఇక్కడ కూడా కుంతిదేవి, నేను గొప్ప భక్తురాలు, అందుగురించి నువ్వు నాకు ఎక్కువ ప్రేమించావనేది కాదు, నేను ఒక అనాథిని. దేవకీకైతే వసుదేవ్ కనీసం దగ్గరే ఉన్నాను, నాకెవరు లేరు కదా, అందుగురించి నువ్వు నన్ను కాపాడావు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. విషన్ మహాగ్నే పురుషాద దర్శనాత్ అసత్ సభాయ వనవాస కృచ్ఛత మృధే మృధే నేక మహారథాస్త్రతో ద్రౌణీ అస్త్రాత చష్మహరేభిరక్షేత్. సో ఇక్కడ కుంతిదేవి ఇంతవరకు ఏం చెప్పారు, ఓ కృష్ణ నువ్వు మమ్మల్ని కాపాడావు, బాగా కాపాడావు, ఇప్పుడు నువ్వు ఎలా కాపాడావు అది కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నారు. కుంతిదేవి చాలా చక్కగా చెప్తున్నారు, ఓ కృష్ణ ఎలా మాకు కాపాడావు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. ఫ్రమ్ పాయిజన్ కేక్, గ్రేట్ ఫైర్, ఫ్రమ్ క్యానిబల్, ఫ్రమ్ ద విషియస్ అసెంబ్లీ, ఫ్రమ్ సఫరింగ్స్ డ్యూరింగ్ అవర్ ఎగ్జైల్. ఇది చాలా చిన్న లిస్టు. యాక్చువల్గా మహాభారత చదివితే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్కి పాండవాలు గురి అయ్యారు. ఇక్కడ ఒక చిన్న లిస్ట్ కుంతిదేవి ఇస్తున్నారు. అసలు మనం గమనిస్తే మన భౌతిక ప్రపంచంలో కూడా ఎవరైనా మన బంధువులైనా మన మిత్రువులైనా మనకు ఒక్కసారి ఏమైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేస్తారు, రెండుసారి హెల్ప్ చేస్తారు, మూడుసారి హెల్ప్ చేస్తారు, నాలుగుసారి ఏం చేస్తారు, డోరే ఓపెన్ చేయరు. ఇదేంటి రోజు వచ్చేస్తారు మా ఇంటికి, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది. కానీ భగవంతుడికి ఎప్పుడు మన మీద విసుగు రాదు, ఇది మళ్ళీ వచ్చేసాడు, మళ్ళీ ఏదో ఒకటి అడుగుతాడు, మళ్ళీ వచ్చేసాడని లేదు. మనం న్యూస్ పేపర్స్లో వింటూ ఉంటాము ఎలా కొన్ని గ్రామాల్లో కూడా నిజమైన ఘటనలు, ఎలా అయితే తండ్రికి సరిగ్గైన మెడికల్ హెల్ప్ చేయలేక ఫైనాన్షియల్గా చాలా ప్రెషర్ అయిపోతుంది, ఈ డిజీజు ఆ డిజీజు. సో తనకి తీసుకొని ఏదో బ్యాగ్లో కట్టేసి గంగలో పడేశారు. ఇంకా ఎవరు తన వెనుక అంత డబ్బులు ఖర్చు చేసేస్తారు, మాకే లేదు తినడానికి అని, అలాంటి చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది, ఇంకా మేము చేయలేము. కానీ భగవంతుడికి ఎప్పుడు మనం, భగవంతుడు ఎలా అంటే ఒక తల్లిలాగా. భాగవతంలో అంటారు భగవంతుడు తాలూకు హృదయము కోటి తల్లిలు, క్రోర్స్ ఆఫ్ మదర్స్ హార్ట్ అన్ని ప్రేమం కల్పిస్తే అంత ప్రేమం భగవంతుడు ఒక హృదయంలో ఉంటుంది. ఆయనకి ఎప్పుడు విసుగు రాదు, ఇతను మళ్ళీ వచ్చేసాడు, మళ్ళీ ఏదో అడుగుతారు తల్లిలాగా. ఎన్ని రోగాలు ఉన్నాయి, మొన్న ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ మేము రామనవమి రోజు ఒక మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాము. మెంటల్ హాస్పిటల్ కాదు, మెంటల్ అసైలం అనుకోండి, అక్కడ ప్రసాదం ఇవ్వడానికి. అక్కడ అక్కడ మనము చూస్తే పిల్లలు 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు కానీ చిన్న మనస్తత్వంతోనే ఒక 4-5 సంవత్సరాలు పిల్లల్లాగా ప్రవర్తిస్తారు. ఎక్కడ పట్టి ఎక్కడ పోటీ చేసేయడమైనా ఏదైనా, కానీ వాళ్ళు ఒక తల్లిలు ఎంత ప్రేమంతో చూసుకుంటారు, ఎటువంటి విసగ రాకుండా అంత క్లీన్ చేస్తూ వాళ్ళని చూసుకుంటారు. సో తల్లి ఒక హృదయంలో చాలా ప్రేమ ఉంటుంది. ఎంత ఎక్కువ డిజీజ్ ఉన్నా ఏదైనా వాళ్ళ పిల్లల్ని కాపాడుతుంది, సేవిస్తుంది. అలా భగవంతుడికి కూడా భక్తుల పట్ల చాలా విశాల హృదయంతో ఉంటారు. ఒక తల్లికి ఒకే ఒక కళ్ళు ఉంది, ఇంకొక కళ్ళు లేదన్నమాట. సో తన అబ్బాయి ఎప్పుడు తన తల్లిని చూస్తే విమర్శిస్తూ ఉంటారు, అమ్మ నువ్వు రావద్దు నాతోని స్కూల్కి, మా ఫ్రెండ్స్ చూస్తే మీ మదర్కి ఏంటి ఒక కళ్ళు ఉంది, వాళ్ళు భయపడిపోతారు, నువ్వు నాతో రావద్దు, నువ్వు పార్టీలో రావద్దు. పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుడితే కూడా అమ్మ నువ్వు మా పిల్లల్ని ఎత్తుకోవద్దు, మా చిన్న పిల్లలు నీకు చూసి భయపడిపోతారేమో, నీకు ఒకే కళ్ళు ఉంది కదా చూడ్డానికి చాలా ఘోరంగా ఉంది అంటాడనమాట. మొత్తం మీద ఎప్పుడైతే ఆ తల్లి చనిపోతుంది, చక్కని లేఖ రాస్తుంది అబ్బాయికి, అసలు చిన్నప్పుడు నీకు అదో యాక్సిడెంట్ అయితే నీది ఒక కళ్ళు పోతే నా కళ్ళుని నేను నీకు దానం చేశాను, కానీ జీవితం అంతా నువ్వు నన్ను విమర్శించావు. సో ఆ తల్లి అంటుందన్నమాట, సరే ఏం పర్వాలేదు కానీ నువ్వు సుఖంగా ఉండు అది కోరుతున్నాను అని చక్కని లేఖ రాస్తుంది. సో తల్లి తాలూకా హృదయం చాలా విశాలంగా ఉంటుంది. సో అలా భగవంతుడు ఒక హృదయం కూడా చాలా విశాలంగా ఉంటుంది. భక్తులు ఎన్నిసారి వచ్చినా కృష్ణ రాధ చూడండి ఎప్పుడు కూర్చొని ఉండరు, నిలబడి ఉంటారు ఆతృతతోనే. మా భక్తులు ఎప్పుడు వస్తారు, ఏమడుగుతారు, మన ఒక జీవితం ఎలా ఉంటుంది. ఓ కృష్ణ 10th క్లాస్లో ఉన్నాను, పాస్ అయిపోవాలి, మంచి మార్క్స్, మళ్ళీ నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఓ కృష్ణ ఎంసెట్లో ర్యాంక్ రావాలి, ర్యాంక్ వచ్చేసింది, ఓ కృష్ణ మంచి జాబ్ కావాలి, కృష్ణ జాబ్ చాలా బాగుంది, ఇప్పుడు గుడ్ గర్ల్ విత్ గుడ్ కట్నం అది అయ్యింది. కృష్ణ ఒక అబ్బాయి ఒక అమ్మాయి, కంప్లీట్ ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ. ఆ తర్వాత 15 సంవత్సరాలు కనిపించడు, ఓ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ కనిపిస్తాడు. ఎవరితో? పెద్ద అబ్బాయితోనే. ఓ కృష్ణ నా పెద్ద అబ్బాయి ఇప్పుడు 10th లో వచ్చాడు, మళ్ళీ కంటిన్యూ. కానీ కృష్ణకు విసుగు వచ్చేసి, ఓహో 15 సంవత్సరాలు కనిపించలేదు, ఇప్పుడు చెప్తాను నీ పని. అలా కాదు, ఓ వచ్చావా, ఓ హలో వచ్చావా, ఇప్పుడు ఏం కావాలి అడుగు. అదే ప్రేమంతోనే, అంతే ప్రేమంతోనే మళ్ళీ ఇస్తారు, మళ్ళీ ఏం అడగాలి మళ్ళీ ఇస్తారు. సో ఆ ప్రేమము కృష్ణుడి తాలూకా హృదయంలోనే ఉంటుంది. సో ఇక్కడ కుంతీదేవి అంటున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి మాకు, ఒకటి రెండు కాదు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ ప్రతి ప్రాబ్లంతో నువ్వు అంత ఆనందంతోనే అంత స్మైలింగ్ ఫేస్ పెట్టేసి, ఓ మళ్ళీ అర్జున్ ఇది ప్రాబ్లమా, మళ్ళీ ఇదే నా ప్రాబ్లమ్, రా నేను సార్ట్ అవుట్ చేస్తాను, కుంతీదేవి అంటున్నారు. సో ఇక్కడ కృష్ణ కుంతీదేవి ఈ ఒక్క మెన్షన్ ఎందుకు, కృష్ణుడు తెలియదా ఎక్కడెక్కడ నుంచి కాపాడారు, తెలుసు కదా, కానీ ఎందుకు మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ మళ్ళీ ఆ లీలాల్ని మళ్ళీ మళ్ళీ భగవంతుడు ఎలా రక్షించారు అని అనుస్మరిస్తే కృతజ్ఞతలు స్పష్టంగా కరెక్ట్గా వస్తాయి. మీరందరూ భగవంతుడికి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పమన్నాను, చెప్పారు, ఏదో చెప్పాను చెప్పారు. ఇప్పుడు ఒక్కసారి అందరు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని భగవంతుడు మీ జీవితంలో మీకు ఎలా సాయం చేశారు అని ఒక్కసారి ఊహించండి. ఊహించిన తర్వాత ఇప్పుడు చెప్పండి థ్యాంక్ యూ. అది ఎలా వస్తుంది? మెకానికల్ కాదు. అందుగురించి కుంతీదేవి మళ్ళీ అన్నీ చెప్తున్నారు, నువ్వు ఇలా కాపాడావు గుర్తుందా, నువ్వు అలా కాపాడావు గుర్తుందా, ఎన్ని రకాల ప్రాబ్లం నుంచి భగవంతుడు కాపాడారు. మన ఒక డెఫినేషన్ వేరేది, మనకు అర్థం అవ్వట్లేదు. మన డెఫినేషన్ మనకి భౌతిక పరంగా అంత చక్కగా కావాలి, అప్పుడే కృష్ణుడు రక్షించాడు. అసలు పాండవాల్ని ఒకనప్పుడు నారదముని కృష్ణుడితో అడుగుతున్నారనమాట నవ్వుతూ, వై డూ దే స్టిల్ లవ్ యూ పాండవాస్, సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ దర్ లైఫ్, వాళ్ళ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వై డూ దే స్టిల్ లవ్ యూ, ఒక్కసారి కూడా సందేహం లేదు, అయ్యో కృష్ణ అంటారు, మమ ప్రాణహి పాండవశ్చైవ, నా ప్రాణం, ఓ మీ ప్రాణంకి మీరు ఇలా ట్రీట్ చేస్తారా? అయితే మా పరిస్థితి ఏంటి? మీ ప్రాణంకి మీరు ఇలా ట్రీట్ చేస్తున్నారు. ఐ డు దే స్టిల్ లవ్ యూ. ఎందుకంటే వాళ్ళ డెఫినేషన్ ఇలా కాదు, మేము ఎంత చక్కగా ఉంటేనే భగవంతుడు ప్రేమిస్తున్నారు, దుర్యోధన్కి అన్నీ ఇచ్చేస్తున్నారు. ఎలా పెడితే కృష్ణ మా మంచి కోసమే, ఎలా ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా దట్స్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. మనది ఎలా ఉందంటే తాగేవాడు ఉంటాడు, ఒక తాగేవాడు, తాగేసినప్పటికీ ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళి తాళం తీయలేకపోతాడు, ఎందుకంటే తాగేసి ఉన్నాడు శుభ్రంగా, అసలు ఏం కనిపించట్లేదు, అన్నీ కదులుతున్నాయి. ఎవరు వచ్చి చెప్తారు, రాబాబు తాళం ఇవ్వు నేను తీసిస్తాను, వద్దొద్దొద్దు, ఇల్లు కదులుతుంది, ఇల్లు పట్టుకుంటే నేను తాళం తీస్తాను, నువ్వు ఇల్లు పట్టుకో, ఇల్లు కదులుతుంది, ఇల్లు కదులుతుందా? అతను కదులుతున్నాడు, ఎందుకంటే ఎక్కువగా తాగేశాడు. సో మన పరిస్థితి కూడా అలానే ఉంది. భౌతిక స్థరంగా అన్ని కరెక్ట్గా ఉంటే ఐ విల్ బి హ్యాపీ, ఆ గోలోక బృందావన్ వద్దు, ఆ వైకుంఠం వద్దు, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఓన్లీ కొంచెం కొంచెం భౌతిక పరంగా అది కాదు, ఇల్లు కదలట్లేదు, మీరు కదులుతున్నారు. భౌతిక పరంగా ఎంత చక్కగా ఉన్నా కూడా ఇది శాశ్వతంగా కాదు, దాంట్లో ఆనందం లేదు. ఆనందం భగవంతుడు భక్తిలోనే ఉంది. ముల్లా నస్రుద్దీన్కి రోజు ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో అతను వెళ్తాడు, ఎవరో అతనికి రమ్మంటాడు, డబ్బులు ఇస్తానంటాడు, డ్రీమ్ ఆగిపోతుంది. రోజు అలా డ్రీమ్ వచ్చి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, నాకు రోజు అదే డ్రీమ్ అండి, అదే డ్రీమ్ అండి. డాక్టర్ ఏమంటారు, మెడిసిన్ ఇస్తాను, నీకు ఏ డ్రీమో రాదు. అదేమంటాడు, నాకు ఎలాంటి మెడిసిన్ కావాలంటే ఆ డ్రీమ్ కంప్లీట్ అవ్వాలి. డ్రీమ్లో వెళ్తున్నాను, డబ్బులు వరకు వస్తున్నాను, కానీ డబ్బులు తీసుకుంటలేను. ఆ డ్రీమ్ కంటిన్యూ, అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతే ఆ డబ్బులు నేను తీసుకుంటాను, అదే నాకు కావాలి. అది మన పరిస్థితి. ఇంత కొంత భగవంతుడు ఇలా ఇలా నా లైఫ్లో సెట్ చేసేస్ 99.99% అలా అనుకుంటారు. జస్ట్ దిస్ థింగ్ అగర్ భగవంతుడు సెట్ చేసేస్తే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పర్ఫెక్ట్, నేను రేపే ఇస్కాన్ జాయిన్ అయిపోతాను. జస్ట్ ఇది ఇది ఇలా చేసేస్తే, అది ఇలా ఎప్పుడు చెయ్యరు. మీ పరిస్థితి ఎలా ఉంది దాని నుంచి మీరు మీ సమయాన్ని భగవంతుడికి అంకితం చేయాలి. ఈ రోజీ ఫెదర్ ఈ రోజు ఇలా అవుతుంది, ఆ రోజు ఇలా అయినప్పుడే నేను చేస్తాను, అది ఎప్పటికీ రాదు. ఎందుకంటే యు ఆర్ నాట్ ద కంట్రోలర్, యు ఆర్ నాట్ ద బాస్, యు కాంట్ డిసైడ్ ఏమవుతుంది మీ జీవితంలో. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒకరోజు అయిపోతుంది. ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు భగవంతుడిని సేవని అందించాలి. సో భగవంతుడు ఇక్కడ రక్షణ ఇస్తున్నారు, కానీ రక్షణ తాలూకా డెఫినేషన్ మనకి తెలియదు. ఇక్కడ కుంతిదేవి అంటుంది, పాయిజన్డ్ కేక్. మనందరికీ కథ తెలుసు, ఎలా భీమాకి విషం తినిపిస్తారు, తర్వాత తనకి నదిలో పడేస్తారు, తను లోపలికి వెళ్ళి 10,000 ఏనుగు తాలూకా శక్తి తీసుకొని మళ్ళీ బయటికి వస్తాడు. తర్వాత గ్రేట్ ఫైర్, లాక్షాగ్రహ, మనందరికీ తెలుసు, ఒక లక్ష భవన్ కట్టేసి వాళ్ళని కాల్చడానికి ప్రయత్నిస్తారు. తర్వాత ఫ్రమ్ క్యానిబల్స్, బ్రికాసుర్ తాలూకా కథ. ఈ బ్రికాసుర్ తాలూకా కథ విశాఖపట్నం నుంచి 40 కిలోమీటర్లు కర్ణావతి అనే ఒక గ్రామంలోనే అయ్యింది. ఎలా అయితే ఈ లాక్షాగ్రహం నుంచి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు వాళ్ళు బ్రాహ్మణ రూపంలో తిరుగుతున్నారు, ఏదో ధోతీలు వేసుకొని, ఎవరికి తెలియకుండా వాళ్ళు పాండవాలని. సో ఎవరో ఇంటికి వెళ్ళి ఉంటారనమాట. సో ఆ ఇంట్లో వెళ్ళి ఉంటే ఆ గ్రామం తాలూకా పరిస్థితి ఏంటంటే, బ్రికాసురు అని ఒక అసురుడు ఉన్నాడు, తను మనుషుల్ని తినేస్తాడనమాట. సో వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టేసి, నువ్వు రోజు నీకు ఇష్టం వచ్చిన మనుషుల్ని తీసుకొని తినడం కాదు, మేమే నీకు ఒక్కొక్క మానవుడిని పంపిస్తాము, దాంతోపాటు ఫలము ఇదన్నీ పంపిస్తాం, నువ్వు తినేయవచ్చు అని. సో రోజు ఆ పంచాయత్ డిసైడ్ చేసినప్పుడు ఒక ఇల్లు తాలూకా ఒక మనిషిని పంపించాలి, ఒక ఇల్లు నుంచి, ఒక ఇంట్లో నుంచి. సో ఏ ఇంట్లో అయితే ఈ పాండవాలు ఉంటున్నారో ఒకరోజు వాళ్ళ ఛాన్స్ వచ్చిందనమాట. సో వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు రాత్రి, ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు. సో ఈ పాండవాలు ఆ మాట వినేస్తారు. విని వాళ్ళు అంటారు, మేము వెళ్తాము, ఎందుకంటే మేము మీ అతిథులు, మాకు మీరు చాలా చక్కగా భోజనం పెట్టారు, అంత చక్కగా చూసుకున్నాము, మేము వెళ్తాము. వీళ్ళంటారు, లేదు లేదు, అతిథి అంటే భగవంతుడికి సమానము, మీరు వెళ్ళొద్దు, మేమే వెళ్తాము. మొత్తం మీద కుంతిదేవి అంటారు, అలా కాదు, భీముడే వెళ్తాడు. సో భీముడికి రథం మీద కూర్చోపెట్టేసి మొత్తం అంతా ఫలాహారము ధాన్యాలు అన్నీ తీసుకొని ఆ భీముడు వెళ్తాడు బ్రికాసుడు దగ్గరికి. సో వెళ్తూ వెళ్తూనే మొత్తం తినేస్తాడనమాట. సో ఆ బ్రికాసుడికి కోపం వచ్చేసి, ఇతని ఎవరు, అసలు నువ్వు నా భోజనం తయారవ్వాలి కానీ నా భోజనమే నువ్వు తినేస్తున్నావని అప్పుడు బ్రికాసుడికి భీముడికి యుద్ధం అవుతుంది. భీముడు బ్రికాసుడిని చంపేస్తాడనమాట. సో ఇక్కడ ఇది ఎవరు కాపాడారు? భగవంతుడే. తర్వాత అంటున్నారు ఫ్రమ్ ద విషియస్ అసెంబ్లీ అసత్ సభ. ఏ సభ? ద్రౌపది వస్త్రహరణైన సభ. ఆ సభలో 40,000 యోధాలు, రాజకుమారాలు 40,000 మంది కూర్చుని ఉన్నారు. సో ఆ సభకే అసత్ సభ అన్నారు. సుఖదేవ గోస్వామి అంటారు ఆ సభలో ఎవరెవరైతే ఉన్నారు, ద్రౌపది వచ్చిన సభలో ఎవరైతే ద్రౌపదిని చూశారు, వెంటనే వాళ్ళ జీవితం నుంచి కొన్ని సంవత్సరాలు తగ్గిపోయాయి. ఎందుకంటే వాళ్ళు తప్పు సభలో కూర్చొని ఉన్నారు, అసత్ సభ, లేచి వెళ్ళిపోవలసింది. సో ఆ అసత్ సభలో కూడా మీరు మమ్మల్ని కాపాడారు అని కుంతిదేవి అంటున్నారు. తర్వాత అంటున్నారు యు హెల్ప్ దస్ ఫ్రమ్ ద సఫరింగ్ డ్యూరింగ్ అవర్ ఎగ్జైల్ ఇన్ ద ఫారెస్ట్. వనవాసంలో ఉన్నప్పుడు కాపాడారు. ఎలా కాపాడారు గుర్తుందా? దుర్వాస ముని నుంచి కాపాడారు. దుర్వాస ముని దుర్యోధన్ దగ్గరికి వెళ్తారు. సో దుర్యోధన్ చక్కని భోజనం పెడతారు. చక్కని భోజనం పెట్టిన తర్వాత దుర్యోధన్ ఏం చెప్తాడు? మీరు చక్కని మాకు ఆశీర్వాదం ఇచ్చారు, ఎంత చక్కగా, కానీ నాకు బాధ ఏంటంటే నా అన్నయ్య యుధిష్ఠర్, అతను కూడా మీ అందరికీ సేవ అందిస్తే ఎంత బాగుండేది, మీరు ఒక్కరు వెళ్ళకుండా మీ 10,000 శిష్యులతో వెళ్ళండి, అక్కడ వెళ్ళి మీరు భోజనం తీసుకుంటే బాగుంది. సో ఇప్పుడు ఈ ద్రౌపదికి, యుధిష్ఠిర్ మహారాజ్కి సూర్యదేవుడి నుంచి ఒక అక్షయ్ పాత్రము దొరికి ఉండేది. కానీ ఆ అక్షయ్ పాత్ర తాలూకా రూల్ ఏంటి, ద్రౌపది తినేసిన తర్వాత, అది కడిగేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు కోసం అది వాడకూడదు, అది అయిపోయింది. సో దుర్యోధన్ చాలా చక్కగా ప్లాన్ వేసేసి ఆ టైంకి పంపిస్తాడు. సో ఎప్పుడైతే దుర్వాస ముని అక్కడికి వచ్చి యుధిష్ఠిర్ మహారాజుతో అంటారు, నేను నా 10,000 శిష్యులతోని స్నానం చేసి వస్తాను, మీరు ఆ లోపల భోజనం ఏర్పాట్లు చేయండి. అప్పుడు ద్రౌపది పరిగెత్తి వచ్చి యుధిష్ఠిర్ మహారాజుతో అంటుందన్నమాట, ఆ పాత్రని నేను కడిగేశాను, ఇప్పుడే తినేశాను, ఇప్పుడు ఎలా? సో వాళ్ళందరూ ఇంకా ఏడుస్తున్నారు, ఇప్పుడేం చేద్దాము? సో యుధిష్ఠిర్ మహారాజు ఒక హృదయం ఎటువంటిదంటే, అసలు భక్తులు వచ్చారు, సాధువులు వచ్చారు, వాళ్ళని సేవ అందించుకుంటా నేను, అసలు నా జీవితమే వేస్ట్, నేను ఏం చెయ్యాలి? అప్పుడు ద్రౌపది ఎవరిని పిలుస్తుంది, కృష్ణ అని పిలిస్తే కృష్ణ వెంటనే అక్కడికి వచ్చి నాకు ఆకలేసింది ద్రౌపది అంటారనమాట. వీళ్ళు అనుకుంటారు మిమ్మల్ని కాపాడమని పిలిస్తే మీకే ఆకలేసింది అంటే మేము ఎక్కడి నుంచి మీకు భోజనం పెడతాము. ఇప్పుడు కృష్ణుడు అంటారు ఒక్కసారి ఆ పాత్రని తీసుకోరా అని. ద్రౌపది దానికి ఏం లేదు అంటే, లేదు నేను చూస్తాను అని. సో ఆ పాత్రంలో ఉన్నది చిన్న, కొందరు అంటారు చిన్న బియ్యం గింజి ఉండిపోయింది, కొన్ని పురాణాల్లో అంటారు పాలకూర, కొంచెం పాలకూర తాలూకా చిన్నది ఉండిపోయింది అనమాట. వెంటనే కృష్ణుడు అది తింటారు. సో కృష్ణుడు తిరిగి వెంటనే ఏమవుతుంది, దుర్వాస మరి వాళ్ళ శిష్యులందరూ స్నానం చేస్తూ ఉంటే వాళ్ళ కడుపు ఇంతవరకు నిండిపోతుంది అనమాట. నిండిపోయి వాళ్ళకి భయపడిపోతారనమాట, ఇప్పుడు భీముడు వస్తాడు, మళ్ళీ పిలుస్తాము, మేము ఇప్పుడు తినలేము అని చెప్తే బాగుండదు, ఇక్కడ నుంచి ఎలా పరిగి తెలిపోవారని ఫటాఫట్ అందరు అక్కడి నుంచి పారిపోతారనమాట. సో కృష్ణుడు అది తినప్పుడు వెంటనే అందరు ఆకలి తీరిపోయింది. భగవంతుణ్ణి మనం ఆనందం పరిస్తే మన జీవితంలో కూడా ఆనందం అనేది వస్తుంది. మనల్ని మనమే ఆనందం పరుస్తామంటే అది ఎప్పటికీ మనం ఆనందము మనకి లభించదు. మనం ఆనందం వెనక వెనక పరిగెత్తినా అది మనకైనా దూరం వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆనందం పరుస్తామో ఆనందం మన వెనక పరుగుతుంది, రండి నన్ను తీసుకోండి నన్ను తీసుకోండి అని. కానీ భక్తులు ఏమి కోరుకోరు. సో ఎన్నిసారి జయద్రత్ ఏం చేస్తాడు, ద్రౌపదిని కిడ్నాప్ చేసేస్తాడు ఫారెస్ట్లో ఉన్నప్పుడు. సో కిడ్నాప్ చేసినప్పటికి సాయంత్రం లోపల తీసుకొని వచ్చేస్తారు అర్జునుడు. కానీ యుధిష్ఠిర్ మహారాజు అప్పుడు మార్కండే ముని దగ్గరికి వెళ్తారు. మార్కండే ముని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారనమాట, ఓ మార్కండే ముని, మీరు ఎన్ని కల్పాల నుంచి బ్రతికి ఉన్నారు కదా, మీకు శాస్త్ర జ్ఞానం ఉంది కదా, నాకు చెప్తారా అసలు చరిత్రంలో నాలాంటి రాజు ఎవరైనా ఉన్నాడా, అంత దుఃఖంతో అంత దుఃఖాల్ని అనుభవించిన రాజు ఎవరైనా ఉన్నాడా, నా జీవితంలో దుఃఖమే దుఃఖం, చిన్నప్పుడు నాన్నగారు చనిపోయారు, తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పాటు అవుతున్నాయి, నాలాంటి ఎవరైనా ఉన్నాయి, ఇప్పుడు చూడండి నా భార్యని ఎవరో దొంగిలించేశారు. అప్పుడు మార్కండి ముని అంటారు, నీ భార్యని పొద్దున్న దొంగిలించేస్తే సాయంత్రం కల్లా దొరికింది, రాముడు తాలూకు భార్యని సముద్రం దాటేసే ఎక్కడో తీసుకుని వెళ్ళిపోయాడు రావణుడు అని చెప్తాడు. నీ దుఃఖం ఏమీ కాదు అంటే యుధిష్ఠిర మహారాజు అవునా అయితే సరే. సో మహాభారత్లో రామాయణ తాలూకా సెక్షన్ కూడా ఉంది. మార్కండి ముని మొత్తం రామాయణ స్టోరీ చెప్తున్నాడు యుధిష్ఠిర మహారాజ్కి, చూడు రాముడికి ఎలా అయ్యింది అసలు అని చెప్తున్నారనమాట. కుంతీదేవి అంటున్నారనమాట, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు మమ్మల్ని కాపాడావు వాళ్ళ వనంలో ఉన్నప్పుడు. అసలు యుధిష్ఠిర్ మహారాజ్కి యక్ష 100 questions అడుగుతాడు. ఆ 100 questions ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎవరు ఈ ప్రపంచంలో అందరికైనా ఎక్కువ దుఃఖంగా ఉన్నారు? అప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ అంటారు, ఎవరికైతే రుణం ఉంది, లోన్ ఉంది, వాళ్ళందరికైనా ఎక్కువ దుఃఖంగా ఉంటారు. గుప్తా ప్రభు అనొచ్చు, అయితే నేను సుఖంగా ఉన్నాను మాతాజీ, నేను ఎవరి దగ్గర లోన్ తీసుకోలేదు, నేను ఎవరి దగ్గర లోన్ తీసుకోలేదు. కానీ శాస్త్రం ఏమంటుందంటే, ప్రతి ఒక్కరూ మనం రుణంలోనే ఉన్నాము. పితృరుణం ఉంది, దేవరుణం ఉంది. ఎన్ని వస్తువులు ఉపయోగిస్తున్నాము, గాలి పీల్చుతున్నాము, నీళ్ళు తాగుతున్నాము, భూమి మీద నడుస్తున్నాము, ఈ దేవతలందరూ రుణంలో మనం ఉన్నాము. సో ఈ రుణం మనం తీర్చకపోతే మనం సుఖంగా ఏ జన్మంలో ఉండలేము. అయితే రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? 36 crore దేవతలు ఉన్నారు, వాళ్ళందరినీ పూజించాలా? కృష్ణుణ్ణి పూజిస్తే అందరినీ పూజించినట్లు, కృష్ణుణ్ణి పూజిస్తే అన్ని రుణం నుంచి మనము విముక్తులైపోతాము. సో భగవంతుణ్ణి పూజించాలి, కృష్ణుని పూజించాలి, సో అన్ని రుణాల నుంచి మనము ముక్తులైపోతాం. సో ఇక్కడ కుంతిదేవి అంటుంది, తర్వాత అంతలాగా మమ్మల్ని కాపాడావు, చివరిలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా అశ్వత్థామ తాలూకా బాణం నుంచి మాకు కాపాడావు, పరీక్షిత్ని కాపాడావు, మా ఒక వంశాన్ని నువ్వు కాపాడావు, కృష్ణ నువ్వు ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుతున్నావు. తర్వాత శ్లోకాకి వెళ్ళిపోతాం. విపదా సంతుతా శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యత్స్యాత్ ఆపునర్భవ దర్శనం. ఇప్పుడు కుంతిదేవి చక్కగా మాట్లాడుతూ మాట్లాడుతూ సీరియస్ అయిపోయింది, భయపడిపోయింది, మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఓ, విపదాలన్నీ పోయాయి, ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కృష్ణుడు ఉన్నాడు, ఇప్పుడు ప్రాబ్లమ్స్ పోయాయంటే కృష్ణుడు కూడా వెళ్ళిపోతాడేమో అని వెంటనే భయంతో అంటున్నారు. ఓ కృష్ణ, మాకు ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ కావాలి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి, కంప్లీట్ అయిపోయాయి. ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతే నువ్వు వెళ్ళిపోతావు, సో మాకు నువ్వే కావాలి, ఎందుకంటే నీకు మేము చూస్తూ ఉంటే మళ్ళీ జన్మం అనేది ఉండదు. విపద సంతుత శాశ్వత్, మళ్ళీ మళ్ళీ ఆ సేమ్ విపదాలు మళ్ళీ మళ్ళీ కావాలి. తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం, మాకు ఈ భవ దర్శనం నుంచి మేము, ఈ భవ సాగర్ నుంచి, ఈ భవబంధనాల నుంచి మేము విముక్తులైపోతాము నీ యొక్క దర్శనం చేస్తే. అసలు చరిత్రంలో కుంతిదేవి ఒకే ఒక భక్తురాలు, ఎవరైతే భగవంతుడికి విపద నా ప్రాబ్లం కావాలి అని అడుగుతుంది. అసలు ప్రాబ్లం అనేది కాదు, కుంతిదేవి చెప్పే విధానం ఏంటంటే, ప్రాబ్లం ఉంటే మీరు వస్తారు, మీకు చూస్తే భవబంధనాలు ఉండదు. అందుగురించి ఆ జీవితంలో మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ రావాలి. భవతో దర్శనం యత్స్యాత్ ఆ పునర్భవ దర్శనం, మళ్ళీ జన్మం ఉండదు. అసలు మన జీవితంలో దుఃఖం ఉంటే భగవంతుణ్ణి ఇంకా తీవ్రంగానే చక్కగానే పూజించవచ్చు. అంత జీవితంలో ఆనందం ఉంటే భగవంతుణ్ణి పూజించడం కష్టంగా ఉంటుంది. మామూలుగా మీ జీవితంలో ఎటువంటి ప్రాబ్లం లేదు అప్పుడు మీరు చక్కగా ఆర్తి చేసుకుంటారు, ఆ ఆర్తి వేరేగా ఉంటుంది. మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో అప్పుడు ఆ ఆర్తి చేస్తారు, అది వేరేగా ఉంటుంది. ఆనందంతో మీ జీవితంలో అన్నీ ఉన్నాయి జపం చేస్తే అది వేరేగా ఉంటుంది. మీరు భగవంతుడి దగ్గర ఏదైనా కోరుకున్నప్పుడు, ఏదో దుఃఖంలో ఉన్నప్పుడు జపం చేస్తే అది వేరేగా ఉంటుంది. సో అందుగురించి కుంతిదేవి విత్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు, విపద నాకు విపద కావాలి, మళ్ళీ మళ్ళీ మాకు ప్రాబ్లమ్స్ కావాలి. శిల ప్రభుపాదు పర్పట్లో అంటున్నారు, ఎవరైతే భగవంతుడి తాలూకా పాద పద్మాలు ఒక ఆశ్రయం తీసుకున్నారు, వాళ్ళు ఈ భౌతిక సాగరం నుంచి ఎలా విముక్తులవుతారంటే, చాలా చక్కని ఒక ఉపమానం, చాలా చక్కని ఒక ఉదాహరణ ఇచ్చారు. సముద్రము చాలా పెద్దది, భవసాగర్ చాలా పెద్దది, దాన్ని క్రాస్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఎవరైతే భగవంతుడి తాలూక శరణాగతి తీసుకున్నారో వాళ్ళ కోసం ఆ సముద్రం ఎలా మారిపోతుందంటే, మామూలుగా వర్షాకాలంలో ఆవులు వాళ్ళ ఒక పాదాలతోని మట్టిలో ముద్ర చేస్తారు, ఆ ముద్రలో ఒక రంధ్రం లాగా తయారైపోతుంది, చిన్న రంధ్రం లాగా. ఆ రంధ్రంలో ఎంత నీళ్ళు ఉంటుంది, వర్షం తాలూకు నీళ్ళు ఎంత కొంత నీళ్ళు ఉంటుంది. దాన్ని క్రాస్ చేయడానికి బోటు కావాలా, పడవ కావాలా, ఏమీ అవసరం లేదు, ఇలా అయితే ఇలా వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే భగవంతుడి తాలూకు భక్తులు, వాళ్ళ కోసం సముద్రం అలా మారిపోతుంది అన్నమాట. జస్ట్ లైక్ ఏ వాటర్ ఇన్ ద హూఫ్ ఆఫ్ కౌ, ఇంతే ఇంతే నీళ్ళలాగా జస్ట్ ఇలా క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత లైన్లో అంటున్నారు, సచ్ పర్సన్స్ ఆర్ మెన్ టు రిసైడ్ ఇన్ ద అబోడ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద ప్లేస్ వేర్ దేర్ ఇస్ డేంజర్ ఇన్ ఎవ్రీ స్టెప్. సో ఎవరైతే భగవంతుడి తాలూకు ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళు భగవంతుడు తప్ప ఏది కోరుకోరు. భగవంతుడు నాకు ఈ ప్రాబ్లం నుంచి నువ్వు కాపాడని చెప్పరు, నువ్వు నా దగ్గర ఉండు అని చెప్తారు అంతే. డోంట్ టేక్ అవే మై ప్రాబ్లమ్, జస్ట్ బీ బై మై సైడ్, జస్ట్ బీ బై మై సైడ్, దట్ ఈస్ వాట్ డివోటీస్ ఆస్క్. నా ప్రాబ్లం నువ్వు తీయాలనేది కాదు, నువ్వు నా దగ్గర ఉండు, ఏ పరిస్థితిలో నువ్వు నా చేత పట్టుకో, అదే నాకు కావాలి. అది భక్తులు కోరుకుంటారు. బిజినెస్ పీపుల్ ఈ ప్రాబ్లమే తీసే, తెలివైన వాళ్ళు కదా, కానీ మూర్ఖులే. ఆ ప్రాబ్లం అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాబ్లం తయారవుతుంది. ఎవరైతే భక్తులు, వాళ్ళు భగవంతుడినే కోరుకుంటారు, ఇంకా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. వాళ్ళు ఇంకేది కోరుకోరు, వాళ్ళకి స్వర్గం వద్దు, వాళ్ళకి ఎటువంటి లగ్జరీస్ వద్దు, వాళ్ళు కావాల్సింది భగవంతుడే. పురాణాల్లో ఋషి ముడుగల్ తాలూకు ఒక చక్కని కథ వస్తుంది. ఆ ముడుగల్ ఋషి తాలూకు దినచర్య ఎలా ఉంటుందంటే, తను ప్రతి 15 రోజులకి ఒకసారి తింటాడు. అది కూడా ఎలా తింటారు, ఆ ఋషి ఎక్కడ వెళ్ళి భిక్ష తీసుకోవడం అనేది కాదు, మధుకరి కాదు. రైతులు బియ్యం అంతా ప్యాక్ చేసినప్పుడు సంచిల్లోని బియ్యం బస్తాల్లో వేసి వెళ్ళిపోతూ ఉంటే ఆ ధాన్యాలు ఆ బియ్యం తాలూకు గింజలు కిందకి పడిపోతాయి. ఆ కిందకి పడిపోతే అది తీసుకుంటాడనమాట. అది 15 రోజుల పాటు కష్టపడి అది తీస్తే ఎంత కొంత వస్తుందన్నమాట. ఆ ఎంత కొంతని కూడా హస్బెండ్, వైఫ్, భార్య, పిల్లలు అందరిలో పంచాలి. కానీ పంచిన ముందు కూడా అతను యాగం చేస్తాడనమాట. సో యాగం చేసిన తర్వాత ఆ యాగంలో వేసిన బియ్యం తర్వాత మిగిలిపోయిన బియ్యంతోని వంట చేసి తింటాడు ప్రతి 15 రోజులు, పూర్ణిమకి మరి అమావాస్య, ప్రతి 15 రోజులు. సో దేవతలందరూ ఈర్ష చేస్తున్నారు, బా ఎంత గొప్ప భక్తుడు. సో తను ఏం చేస్తారు, వాళ్ళు దుర్వాస మునిని పంపిస్తారు. సో దుర్వాస ముని అక్కడికి వెళ్ళి అదే రోజు ఎప్పుడైతే అతను తింటాడో, నాకు ఆకలేసింది ప్రసాదం పెట్టండి అని. సో వెంటనే ఏదైతే ప్రసాదం తయారు చేశారు దుర్వాస మునికి ఇస్తారు. సో అతను ఎంతో కొంత వదులుకుంటా మొత్తం అంతా తినేస్తారు. తినేసిన తర్వాత కూడా ఇంకా అసలు తినాలని కడుపులో ఇంకా ప్లేస్ లేదు. ప్లేస్ లేదంటే ఎంతో కొంత మిగిలిపోతే అది కూడా పట్టుకొని బాడీ మీద రాసేస్తాడు, రాసేసి వెళ్ళిపోతాడు. అంటే ఎందుకు అతనికి ఇవ్వాలి అని. కానీ వీళ్ళు ఫేస్ మీద ఎటువంటి అయ్యో ఎందుకు వెళ్ళిపోయాడు తీసుకున్నారు ఏమీ లేదు, చాలా ఆనందంతో, మీ ఆనందంగా ఉన్నారు మాకు ఆనందంగా ఉంది. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు, మళ్ళీ అదే సమయంలోనే మళ్ళీ అడుగుతాడు. ఈసారి కొంచెం తినేసి అసలు ఇది అస్సలు బాగాలేదని పడేస్తాడు. మళ్ళీ అడుగుతాడు, నెక్స్ట్ ఎప్పుడు తింటావు, ఇంకో 15 రోజుల తర్వాత వస్తాను నేను, అప్పుడు చక్కగా తయారు చేయి, ఇది బాగాలేదు, టేస్ట్గా ఉండాలి. మళ్ళీ 15 రోజుల తర్వాత ఇలా చేస్తూ చేస్తూ భార్య పిల్లలు ఎవరికి ఫుడ్ లేదు. త్రీ మంత్స్ వరకు కంటిన్యూస్గా ఇలా 15 రోజులకు వస్తాడనమాట. మొత్తం మీద లాస్ట్ ఎప్పుడైతే అదే స్మైల్తోని అతన్ని చూసి పిల్లలు కూడా అమ్మో నాన్నగారు ఇతను వచ్చేసాడనే లేదు, చాలా ఆనందంతో వచ్చారు, భోజనం పెట్టాలి, వచ్చారు దుర్వాసముని, అయ్యో ఇతను తింటున్నాను తలవైపు చూడడం కూడా కాదు, ఆనందంతో పెట్టారనమాట. అప్పుడు దుర్వాసముని ఒక హృదయము చాలా ఇదైపోయి, నిజంగానే చాలా గొప్పవాడయ్యా అని వెంటనే స్వర్గం నుంచి విమానాలు టపటపటప అందరు దేవతలు అందరూ వచ్చేస్తారు, పువ్వుల తాలూకా వానం పంపించేసి రండి 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 మీరు మాతో స్వర్గంకి వచ్చేయండి. ఇతను అంటాడు ఆపండి ఆపండి, స్వర్గంలో ఏముంటుంది, స్వర్గంలో ఏముంది మీకు తెలియదా, మొత్తం అంతా చెప్తారు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటాయి, ఇలా భవనాలు ఉంటాయి, ఇంత చక్కని భోజనం ఉంటుంది, ఏది అది అన్నీ చెప్తారు అన్నమాట. అప్పుడు అతను అంటాడనమాట, ఇది బాగానే ఉంది కానీ ప్రతి ప్లేస్లో కొంచెం ఏదో మంచిది ఉంటుంది, ఏదో చెడుది ఉంటుంది. మీరు మంచిది అన్నీ చెప్తున్నారు, స్వర్గంలో తప్పకుండా చెడుది కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా, అది కూడా చెప్పండి వివరంగా, నేను అక్కడ వెళ్ళే ముందు అన్ని తెలుసుకోవాలి కదా. వాళ్ళు అంటారు, అవును చెడు విషయాలు కూడా చాలా ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళందరూ పేరు ప్రతిష్టాలకి పిచ్చి అయిపోతారు, పోస్ట్ పొజిషన్కి, తర్వాత ఈర్ష్య అనేది ఉంటుంది, ఎవరి దగ్గర ఎక్కువ ధనం ఉంది, ఎక్కడి దగ్గర తక్కువ ఉంది, ఎవరు ఎక్కువ సౌందర్యంగా ఉంది, ఎక్కడికి సౌందర్యం తక్కువ ఉంది, అన్ని రకాలుగా ఉంటుందన్నమాట. అన్ని చెప్పిన తర్వాత చెప్తారంటే, రండి అని అంటారు, సారీ నాకొద్దు, మీరు వెళ్ళిపోండి, నేను రాను స్వర్గంకి, నేను భగవంతుడిని పూజించేసి భగవంతుడు ఒక ధామానికి వెళ్తాను, నాకు స్వర్గము వద్దు. విమానాలన్నీ వెనక పంపించేస్తారు. సో భక్తులకి స్వర్గం అనేది ఆకర్షించదు, ఏ ఆనందము ఆకర్షించదు వాళ్ళకి, భగవంతుడు తప్ప ఇంకా ఏది వద్దు. చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఒకవేళ నిజంగా వైకుంఠ తాలూక విమానంలో మనం కూర్చున్నా సరే, ఆ డ్రైవర్స్కి చాలా చక్కని ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటారు. స్వర్గలోకాల నుంచి పాస్ అయ్యి వెళ్తారు, సిద్ధలోకాల నుంచి, గంధర్వలోకాల నుంచి పాస్ అయ్యి వెళ్తారు. మళ్ళీ మళ్ళీ డ్రైవర్ మనకి వెనక అడుగుతారు, ఎలా ఉంది, ఒకసారైనా ఇది బాగుంది అంటే గాడి అక్కడే ఆపేస్తారు, దిగండి అంటారు, స్వర్గానికి వెళ్ళిపోయింది అంటారు. మనం చాలా జాగ్రత్త ఉండాలి, ఏది వద్దు ఏది బాగాలేదు, భగవంతుడే కావాలి, వైకుంఠంలో వెళ్తాను, ఇంకా ఏది వద్దు, లేదంటే దిగిపోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు తాలూకు భక్తులు ఏది కోరుకోరు. ఋషి ముడుగలు ఏది కోరుకోలేదు, నాకు స్వర్గం వద్దు, వెనక వెళ్ళిపోండి అని చెప్పారనమాట. సో ఇక్కడ కుంతిదేవి అదే అడుగుతున్నారు, నాకు ఏమీ వద్దు, మళ్ళీ పునర్జన్మం ఉండకూడదు, మళ్ళీ మళ్ళీ విపద వచ్చినా మంచిది, నువ్వు ఉంటావు కదా మా దగ్గర అని కుంతిదేవి అడుగుతున్నారు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. జన్మ ఐశ్వర్య శ్రుత శ్రీభీర్ ఏధమానామదాపుమాన్ నైవర్హతి అభిధాతుం వై, నైవర్హతి అభిధాతుం వై త్వం నకించన గోచరం. ఇప్పుడు కుంతిదేవి, కృష్ణుడు కుంతిదేవితో అడుగుతున్నారు, ఇదేంటి అత్త, అందరూ సంపత్తి అడుగుతారు, నువ్వు విపత్తి అడుగుతున్నావు ఏంటి, నీకు సంపత్తి వద్దా, ధనం వద్దా, బలం వద్దా, ఇది ఏమి వద్దా నీకు. కుంతిదేవి దానికి జవాబిస్తున్నారు, ఇదంతా భక్తి జీవితంలో పెద్ద ఆబ్స్టికల్. ఏంటి ఆబ్స్టికల్ అంటున్నారు, ధనం, ఎక్కువ ధనం ఉండడం, తర్వాత బ్యూటీ, రూపము, మంచి రూపము, తర్వాత ఎడ్యుకేషన్, విద్య, తర్వాత గ్రేట్ ఆప్యులెన్స్, రెస్పెక్టబుల్ పేరెంటేజ్, చాలా గొప్ప కులానికి చేరి ఉండడము, ఇదంతా భక్తి జీవితంలో చాలా పెద్ద ఆటంకం. ఎలా ఇది ఎలా ఆటంకం ఉంటుంది, అహంకారం వచ్చేస్తుంది. నేను ఈ పర్టికులర్ ఫ్యామిలీ నుంచి ఉన్నాను, సర్వసాధారణంగానే అసలు ఆ ఫ్యామిలీకి మీరు ఈరోజు ఉన్నారు, ఒక 50 సంవత్సరాల తర్వాత ఉండరు, కానీ దానికి ఎంత పొగరు. మామూలుగా సాధారణమైన జీవితంలో కూడా నేను చాలామందిని చూస్తాను, వెంటనే వచ్చి ఇంట్రొడ్యూస్ చేస్తారు, డూ యూ నో మీ, మై ఫాదర్ వాజ్ దిస్, మై గ్రాండ్ ఫాదర్ వాజ్ దిస్, వెంటనే సో మచ్ ఈగో, ఆఫ్టర్ ఆల్ హూ ఆర్ యూ, బట్ స్టిల్ వీ హ్యావ్ సో మచ్ ఈగో. నో, ఐఎమ్ ఫ్రమ్ సచ్ అండ్ సచ్ ఫ్యామిలీ, సచ్ అండ్ సచ్ ఫ్యామిలీ. మై అంకుల్, యూ నో, హీ డొనేటెడ్ సో మెనీ టెంపుల్స్. వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యువర్ అంకుల్ డిడ్ ఈస్ ఓవర్. నో నో, బట్ మై గ్రాండ్ ఫాదర్, హీ మేడ్ సో మెనీ టెంపుల్స్. సో అది మనకి అహంకారం అనేది తీసుకొచ్చేస్తుంది. తర్వాత హై ఎడ్యుకేషన్, నాకు చాలా జ్ఞానం ఉంది, ఐ నో ఎవ్రీథింగ్, నాకేమి తెలుసుకో అవసరం లేదు. అండ్ దెన్ బాడీలీ బ్యూటీ, ఓ ఐఎమ్ సో బ్యూటిఫుల్, ఓ ఐఎమ్ సో ప్రిటీ. ఎన్ని సంవత్సరాలు, 40-50 సంవత్సరాల తర్వాత మీ మొహం చూడడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు. అండ్ దెన్ ఇట్ సేస్ ఐశ్వర్యం, గ్రేట్ ఆప్యులెన్స్, నేనేదో పెద్ద పొజిషన్లో ఉన్నాను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేనెందుకు బెండ్ అవ్వాలి. సాధారణంగా మన ఇస్కాన్ టెంపుల్లో కూడా ఏదైనా పొలిటీషియన్స్కి పిలిస్తే వాళ్ళు భగవంతుడిని ప్రణామం చేయాలంటే ఈ హెడ్ ఇలా అవ్వదు, ఇలా ఇలా చేసి వదిలేస్తారు. ఏదో నొప్పిగా ఉందేమో, లేదా ఏదో ప్రాబ్లం ఉందేమో అనిపిస్తుంది, ఇలా అని వాళ్ళు చేయలేరు. చాలా కష్టంతో కొంచెం ఎంతో కొంత వాళ్ళ యొక్క మనోభావం ఏంటంటే, మేమెందుకు గుడికి వెళ్ళాలి, మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళు వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి, ఏదో అడగాలి. మాకు అడగవలసింది ఏమీ లేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకేమీ అవసరం లేదు. కావలసిన డబ్బు ఉంది, కావలసిన పొజిషన్ ఉంది, అబ్బాయి అమ్మాయి సంపూర్ణ చక్కని కుటుంబం ఉంది, నాకేమీ అవసరం లేదు. సో ఆ అహంకారం అనేది వాళ్ళు వచ్చేస్తుంది. ఇక్కడ కుంతిదేవి అదే అంటున్నారు, కుంతిదేవికి అదే భయం అనమాట. బహుశా మాకు అహంకారం వచ్చేస్తుంది, ఎందుకంటే యుధిష్ఠిరుడు ఇప్పుడు సమ్రాటుగా అయ్యాడు, యుద్ధంని గెలిచాడు. సో అహంకారం మాకు కూడా వచ్చేస్తుందని కుంతిదేవి భయపడుతున్నారు. సో కుంతిదేవి అంటున్నారు, ఏది వద్దు, అదంతా ఆటంకము. బ్యూటీ అనేది, ఎడ్యుకేషన్ అనేది, భగవంతుడి సేవలు, అది పెద్ద ఆటంకం. ఏ పెద్ద బిజినెస్ మ్యాన్కైనా ఎవరికైనా ఒకసారి టెంపుల్కి రండి అంటే ఏమంటారు, ఎక్కడ టెంపుల్, మాకెలా టైం ఉంటుందండి, కంటిన్యూస్ అపాయింట్మెంట్స్, సో బిజీ, నో టైం ఫర్ టెంపుల్, నో టైం. మేము ఎలా వస్తాం టెంపుల్కి, పాసిబుల్ లేదు. డబ్బులు తాలూకు అహంకారము. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి మన మహారాజు ఒకరు ప్రసాదం ఇస్తున్నారు, రండి సండే ఫీస్లో అందరి కింద కూర్చొని చక్కగా తింటారు, మీరు వచ్చి రండి కూర్చోండి, ఇస్ ఓకే, ఇది కొంచెం ఇవ్వండి తినేస్తాను. సో మచ్ ఈగో, నేనెందుకు కింద కూర్చొని అందరితో తినాలి, ప్రసాదమే కదా, ప్రసాదం చిన్న తీసుకున్నాను సరిపోయింది. లేదు లేదు, మీరు కూర్చొని తినండి అందరితో ప్రసాదం అంటే కంఠం వరకు చక్కగా తినాలి చక్కని ప్రసాదం. నో, ఐ డోంట్ లైక్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రీ, నేను ఫ్రీగా ఏమి తీసుకోనండి, నేను సరే ప్రసాదం ఇచ్చారు కదా ఏదో హుండీలో వేసేద్దాము, నేను ఫ్రీగా ఏమో తీసుకోను. మళ్ళీ రోజు గాలి పీల్చుతున్నావు, రోజు సూర్యుడి తాలూకా ప్రకాశం తీసుకుంటున్నావు, భూమి మీద నడుస్తున్నావు, అదంట ఎవరిది, మీ నాన్నగారిదా, కాదు కదా, మళ్ళీ అదెవరిది, అది ఎలా ఫ్రీగా తీసుకుంటున్నావు రోజు. ఆ సూర్యదేవతడు ఒక్కరోజు బిల్ పంపిస్తే ఆ బిల్ని పే చేయగలుగుతావా, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేసి, అదెవరిది. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రీ. ఎందుకంత అహంకారం, నీ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని గొప్పగానే. లేదండి, నాకు ప్రసాదం అంటే ఇంతే తీసుకోవాలండి, ఆ టేస్ట్ నాకు ఇష్టం లేదు, నేను ఇంటికి వెళ్ళి తింటాను. అరే మూర్ఖుడు, భగవంతుడి తాలూకా కృప ఇది, కూర్చో చక్కగా కూర్చొని అందరితో తిను ప్రసాదాన్ని. అహంకారం, ఇది ఎందుకు అహంకారం వస్తుంది, బికాజ్ ఐ హ్యావ్ సంథింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ నథింగ్, నో అహంకారం. ఐ హ్యావ్ సంథింగ్, ఐఎమ్ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నానండి, నేను అసలు ఎప్పుడు కింద అలా కూర్చొని తినలేదు. అందుగురించి కుంతిదేవి అంటున్నారు, ఇది ప్రాబ్లమ్స్, నాకు వద్దు, డబ్బు వద్దు, ధనం వద్దు, సౌందర్యం వద్దు, ఇదంతా ఆటంకము, ఇదంతా ఆటంకము. ధనం ఎక్కువ ఉన్నప్పుడు, దర్శనం చేసినప్పుడు కూడా ఎవరైనా ఇలా తోసేసారనుకోండి, ఎంత దీక్ష తీసుకున్నా ఆ ఫీలింగ్ ఉండిపోతుంది, నన్ను ఐ వాజ్ చైర్మన్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ, ఏదో నేను నా వినయంతో ఇస్కాన్ జాయిన్ అయిపోయాను, దాని అర్థం నన్ను అందరు తోసేస్తారేంటి, సో మెనీ పీపుల్ యూస్ టు వర్క్ అండర్ మీ, 200 పీపుల్ నా కింద పనిచేశారు, నాకు ఈరోజు ఇలా తోసేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అంత అహంకారం? తాత్కాలికమైన ఉన్న మీ పొజిషన్స్ నుంచే కదా, తాత్కాలికమైన పొజిషన్, ఈరోజు ఉన్నావు రేపు నీకు ఎవరు అడుగురు. కుంతిదేవి అంటున్నారు, జాగృత జాగృత, జన్మ ఐశ్వర్య శ్రుతాశీభి, అది నిజమైన దాహం మనకి ఇవ్వట్లేదు. ఓ భగవంతుడు కావాలి, భగవంతుడు తప్ప అవ్వదు, ఎందుకంటే ఆ తాత్కాలికమైన ఉన్న ఆధారం మీద మనం ఆధారపడిపోతున్నాం. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఎల్ఐసి ఉంది, నో ప్రాబ్లం, నాకు ఎల్ఐసి ఉంది, నాకు ఏది ప్రాబ్లం అయినా నాకు మెడ్ లైఫ్ ఉంది, నాకు ఇది ఉంది, అన్నీ ఉన్నాయి నాకు, నో ప్రాబ్లం. ఎవరి దగ్గర ఏమీ లేదు, వాళ్ళు సర్వసాధారణంగా నిర్మలాంతకరంతో సులభంగా భగవంతుడి పట్ల ఆధారం పెట్టుకుంటారు, ఓ భగవంతుడు తప్ప నాకెవరు లేరు. శ్రీల ప్రభుపాద తాత్పర్యంలో చాలా చక్కగా అంటున్నారు, శరీరంలో మనకి జ్వరం అనేది వస్తే, ఫీవర్ అనేది వస్తే, అది ఎక్స్టర్నల్ వస్తువు, మన శరీరంలో భాగం కాదు, ఏదో మనకి వచ్చింది. ఆ వచ్చింది తగ్గాలా ఎక్కువ అవ్వాలా, తగ్గిపోవాలి. అలానే ఈ యొక్క ఐశ్వర్యము, విద్య, ఇదంతా ఎక్స్టర్నల్, అది తగ్గాలి. అది ఎక్కువ అవుతే మంచి కాదు, మంచిది కాదు. మనం అది ఎక్కువ అవుతే ఆ ఇది మంచి లక్షణము, అయితే కృష్ణ లవ్స్ మీ, సి ఐ గాట్ దిస్ కాంట్రాక్ట్, ఐ గాట్ దిస్ సీట్, ఐ గాట్ దిస్ అడ్మిషన్, నా కృష్ణ లవ్స్ మీ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. నో, అది తగ్గాలి. ఫీవర్ తగ్గాలి. ఫీవర్ తగ్గితేనే కరెక్ట్ అయిన డాక్టర్కి వెళ్ళారు. అదన్నీ తగ్గాలి. సో ఇస్కాన్కి రెగ్యులర్గా వస్తున్నారంటే మీ బిజినెస్ తగ్గిపోవాలి. అప్పుడు మీకు కృష్ణుడు నిజంగా ప్రేమిస్తున్నట్లే. అంటే ఎటువంటి ఆధారం లేకుండా నా దగ్గరికే రా అని చెప్పడం. సో కుంతిదేవి అంటున్నారు, ఇదంతా ఉంటే మనకి నిజమైన ఆకలి అనేది వేయదు. నిజమైన ఓ భగవంతుడు తప్ప నాకెవరు లేరు అని ఉండదు. నమో కించన విత్తాయ నివృతి గుణ వృత్తయే ఆత్మా రామాయ సంతాయ కైవల్యాపతయే నమః. కుంతిదేవి అంటున్నారు, మై ఒబీసియన్సెస్ టు యూ, యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియలీ ఇంపవరిష్డ్. యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ ద మెటీరియల్ మోడ్స్ ఆఫ్ నేచర్. యు ఆర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ అండ్ దేర్ఫోర్ యు ఆర్ ద మోస్ట్ జెంటల్ అండ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ద మోనిస్ట్. కుంతిదేవి అంటున్నారు, యు ఆర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆత్మారామ్, మీకేమీ అవసరం లేదు. మీకు ఇది ఇస్తే మీరు ఆనందంగా ఉంటారు, ఇది ఇవ్వకపోతే మీరు ఫీల్ అయిపోతారు, అలాంటివి ఏమి ఉండదు. కానీ భగవంతుడు గీతాలో అంటున్నారు, పత్రం పుష్పం ఫలం తోయం. ఎందుకు అడుగుతున్నారు? ఆయన ఆత్మారామ్ కదా, ఆయనకి ఎందుకు ఇవ్వాలి? విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చాలా చక్కగా అంటారు, అది ఎందుకంటే కొందరికి అహంకారం ఎక్కువ. నాకు భగవంతుడి దగ్గర ఏమీ వద్దు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను ఎవరికైనా హెల్ప్ చేయాలంటే నేను ఏదైనా ఇస్తాను, ఇవ్వడానికి నేను తయారుగా ఉన్నాను, తీసుకోవడానికి నాకేమీ అక్కర్లేదు. సో భగవంతుడు అంటున్నారు, అలాంటి స్వభావం వాళ్ళ కోసం కూడా నేను అడుగుతున్నాను. సరేలే, నువ్వు నేను నీకు ఇవ్వడానికి ఏం లేదు కదా, నువ్వే నాకు ఇవ్వు. పత్రం పుష్పం ఫలం తోయం. నువ్వు నా దగ్గర తీసుకోవడానికి వచ్చినా, నువ్వు నా దగ్గర ఇవ్వడానికి వచ్చినా, నీ కళ్యాణమే అవుతుంది, నీకు శుభమే అవుతుంది. సో ఇవ్వడానికైనా తీసుకోవడానికైనా, ఎలాంటి మీ ఎలాంటి స్వభావం ఉంటే మీరు అలా చేయండి. భగవంతుడికి ఇవ్వడానికి వెళ్ళండి. అండ్ దెన్ తర్వాత శ్లోకంలో అంటున్నారు, తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. మన్యే త్వం కలం ఇశానాం అనాది నిధనం విభుం సమం చరంతం సర్వత్రా భూతానాం యాన్మితా కలి. ఇక్కడ భగవంతుడు చాలా చక్కగా, భగవంతుడికి చాలా చక్కగా కుంతిదేవి మళ్ళీ మళ్ళీ ప్రణామం చేస్తూ అంటుంది, ఓ కృష్ణ యు ఆర్ ద ఎటర్నల్ టైమ్, నువ్వే కాల. తర్వాత అంటున్నారు, నువ్వు సుప్రీం కంట్రోలర్, నువ్వు అన్నీ కంట్రోల్ చేస్తున్నావు, నువ్వే అధిపతి. అండ్ నీకు ఎటువంటి బిగినింగ్ లేదు, మరియు నీకు ఎటువంటి ఎండ్ లేదు. ఆ డౌట్ అర్జునుడు కూడా వచ్చింది. ఎప్పుడైతే కృష్ణ అంటున్నారు, ఇమం వివస్వతే యోగ, ఇమం వివస్వతే యోగం, ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని నేను వివస్వానికి ఇచ్చాను, అప్పుడు అర్జునుడు ఏమన్నాడు, మీరు ఎలా ఇస్తారు, అతను ముందు నుంచే ఉన్నాడు కదా, మీరు అతనికైనా ముందు ఉన్నారా? అప్పుడు భగవంతుడు ఏమంటారు, నేనే కాదు అర్జున, నువ్వు కూడా ఉన్నావు, మన ఎన్నో జన్మాలు తీసుకున్నారు, నాకు గుర్తుంది, నీకు గుర్తు లేదు. అయితే మీరు దేవాది దేవుడు కదా, మీరెందుకు జన్మం తీసుకుంటారు, ఎప్పుడెప్పుడు జన్మం తీసుకుంటారు? అప్పుడు కృష్ణుడు ఏమంటారు, ఎప్పుడెప్పుడు భగవంతుడు జన్మం తీసుకుంటారు, యదా యదా హి ధర్మస్య. అయితే వచ్చి ఏం చేస్తారు, పవిత్రనాయ సాధు. భగవంతుడు అంటున్నారు, బిగినింగ్ అండ్ ఎండ్ భగవంతుడికి లేదు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే, మనకి భౌతిక ప్రపంచంలో అలవాటు అయిపోయింది, ప్రతి వస్తుది ఒక బిగినింగ్ ఉండాలి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, ఒక ఎక్స్పైరీ డేట్ ఉండాలి. అలా భగవంతుడు అలా ఎలా ఉంటారు, ముందు నుంచి అంటే ఏం ముందు నుంచి ఉన్నారు, ఆయన ముందు ఎవరు ఉన్నారు, మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మనకి ఇది చెప్పినా కూడా ఫిలాసఫికల్గా వింటాం, కానీ పూర్తిగా ప్రాక్టికల్గా అర్థం అవ్వట్లేదు, అది ఎలా ఉంటుంది. బిగినింగ్ దేనికైనా బిగినింగ్ ఉండాలి కదా. చిన్నప్పుడు మేము ఒక ఆట ఆడేవారు, ఇలా రెండు చేతులు పెట్టుకొని ఇలా తిరుగుతాం, అది చాలా ఆనందంగా ఉంటుంది. అలా చూస్తున్నారు, చేయలేదా? తిరుగుతారు కదా, దానికి ఏమంటారు, రింగ రింగ రోజెస్ కాదు, మనమే మనం తిరుగుతాం కదా. జస్ట్ పుట్ యూర్ హ్యాండ్ అండ్ యూ జస్ట్ సార్, తిరిగినప్పుడు మీరు ఆపినప్పుడు అన్ని కదులుతూ కనిపిస్తాయి, అవునా కదా, గమనించారా, అన్ని ఏదో కదిలిపోతున్నాయి. ఆ నిమిషంలో మీకు ఎవరైనా వచ్చి ఇది కదలట్లేదు నువ్వు అలా ఊహిస్తున్నావంటే నమ్ముతామా? కనిపిస్తుంది ఇది కదులుతుందని కనిపిస్తుంది. సో అలానే మనకు కూడా ఇప్పుడు ఎవరైనా భగవంతుడికి బిగినింగ్ ఉండదు ఎండ్ ఉండదు అంటే మనం నమ్మలేము, ఎందుకంటే మనం మనకు అలవాటు అయిపోయింది, అన్నిటికీ బిగినింగ్ ఉంది అన్నిటికీ ఎండ్ ఉంది. కానీ ఇక్కడ కుంతిదేవి అంటున్నారు, దెర్ ఇస్ నో బిగినింగ్ దెర్ ఇస్ నో ఎండ్, నువ్వు అనాది కాలం నుంచి ఉన్నావు. అండ్ దెన్ కుంతిదేవి సేస్ ఈక్వల్ టు ఎవ్రీవన్, మీరు అందరికీ సమానంగా చూస్తారు, మీరు ఎవరి పట్ల ఎక్కువ పార్షాలిటీ అనేది చూపించారు. ఇది కూడా చాలామందికి డౌట్, ఇందాకే చెప్పారు కదా భక్తుల్ని రక్షిస్తారు, అలాంటప్పుడు భగవంతుడు భక్తుల వైపు పార్షాలిటీ చూపిస్తున్నారు, అభక్తులకి నాస్తికులకి ప్రేమించరు, ఆస్తికులకే ప్రేమిస్తారు. కానీ అది నిజం కాదు, నాస్తికులకి కూడా భగవంతుడు సూర్యతాలకు ప్రకాశం ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, భూమి అన్నీ ఇస్తున్నారు, వాళ్ళు భగవంతుడిని నమ్మినా లేనా. సో భగవంతుడు ఎవరి పట్ల పార్షాలిటీ అనేది చూపించట్లేదు. ఒక హోమం కుండం ఉందనుకోండి, ఆ హోమం కుండంలో అగ్గి ఉంది, చాలా వేడిగా ఉంది, మీరు ఎంత దగ్గరగా వస్తే అంత ఎక్కువ వేడ మీకు తగులుతుంది, మీరు దూరం ఉంటే మీకు వేడ తగలదు. ఇప్పుడు మీరు దూరం ఉండి ఈ అగ్గి అనేది పార్షాలిటీ చూపిస్తుంది అంటే అది నిజమా? పార్షాలిటీ చూపించలేదు, మీరు దగ్గర వస్తే వేడి తగిలింది, మీరు దూరం ఉంటే వేడి తగలదు. మనం భక్తి చేసినప్పటికీ అన్నీ సరిగ్గా జరుగుతున్నాయి, భగవంతుడు ఏం పార్షాలిటీ చేయట్లేదు, అది ఆటోమేటిక్గా అవుతుంది, ఆటోమేటిక్గా మీకు భగవంతుడి యొక్క కృప అనేది అందుతుంది. శివుడు అంటున్నారు యు ఆర్ ఈక్వల్ టు ఎవ్రీవన్, భగవంతుడు మీరు అందరికీ సమానంగానే చూస్తున్నారు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. కొంతమంది అంటారు మీరు హరే కృష్ణ మహామంత్రంలో హరే కృష్ణ ముందు చెప్తున్నారు, హరే రామ తర్వాత చెప్తున్నారు, అసలు రాముడు కృష్ణుడికైనా ముందు వచ్చాడు కదా? కానీ ముందు తర్వాత అనేది ఏమి ఉండదు, భగవంతుడు ఎల్లప్పుడూ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. సో ఎవరు ముందు వచ్చారు ఎవరు తర్వాత వచ్చింది లేదు. చాలామందికి ఫేమస్ డౌట్, సీడ్ ముందు వచ్చిందా వృక్షం ముందు వచ్చింది, అన్ని డౌట్స్కి భగవంతుడు ఇక్కడ కుంతిదేవి ఇక్కడ సమాధానం చెప్పేస్తుంది. భగవంతుడే అన్నిటికీ బిగినింగ్, అన్నిటికీ ఆయనకి ఏమీ ఉండదు, ఆయనే సర్వకారణ కారణం. భగవంతుడు కూడా గీతాలో చెప్తున్నారు అహం బీజ, నేనే అందరికీ ఫాదర్ని, నేనే బీజాన్ని ఇస్తున్నాను అని భగవంతుడు అంటున్నారు, అహం బీజ ప్రదాపిత. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. నా వేద కశ్చేద్ భగవం చికిత్సితం తవేహ మనస్యా నిర్ణం విదంబనం నాయస్యా కశ్చేద్ దైతోస్తి కరహి చేద్ వేయశ్చాయస్మిన్ విషమా మతిర్ నిర్ణం. Oh Lord, no one can understand your transcendental pastimes which appear to be human and so are misleading. You have no specific object of favor nor do you have any object of envy. People only imagine that you are partial. Adhe mata Kunti Devi malli antunaru. Janalu uhistaru ala meeru partiality chupistunaru kaani meeru evvaru pattlu partiality anedi chupincharu. మహాభారత యుద్ధంలో కూడా మనం చదివి ఉంటే దుర్యోధన్ మరియు అర్జున్ ఇద్దరు వెళ్తారు భగవంతుడి దగ్గరికి. ఇద్దరు వెళ్ళినప్పుడు భగవంతుడు చాయిస్ అడుగుతారు అర్జున్కి, లేదైతే నేను శస్త్రాన్ని నేను తీసుకోను, లేదంటే నా అక్షోహిణి నారాయణి సేన. సో పార్షాలిటీ చూపించలేదు, కానీ అర్జునుడు ఏం కోరుకున్నాడు, భగవంతుడిని కోరుకున్నాడు. అసలు దుర్యోధన్కి కృష్ణుడికి కూడా రిలేషన్ ఉంది, జస్ట్ లైక్ అర్జున్కి కృష్ణకి కూడా సంబంధం ఉంది. అలా దుర్యోధన్ తాలూకా అమ్మాయికి కృష్ణ తాలూకా అబ్బాయితోనే పెళ్లి చేపించారు, సో వాళ్ళకి చాలా మంచి రిలేషన్ ఉండే. సో కృష్ణుడు సమానంగానే ఇది నా నారాయణ సేన, ఇది నేను, నువ్వు ఎవరిని కోరుకుంటే తీసుకో. అప్పుడు వెంటనే దుర్యోధను హ్యాపీ అయిపోతాడు, అర్జునుడు చాలా పెద్ద మూర్ఖుడు, అతను కృష్ణుడిని తీసుకున్నాడు, నన్ను ఈ నారాయణ సేని వదిలేశాడు, చాలా మంచి పనిచేశాడు. సో దుర్యోధన్ వెళ్ళిన తర్వాత కృష్ణ అడుగుతారు అర్జున్తోని, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, నన్ను ఎందుకు కోరుకున్నావు, నీకు చాయిస్ ఇచ్చాను ముందు. అప్పుడు అర్జున్ అదే స్మైల్ ఇస్తారు, నాకు ఏది వద్దు, మీరు నా దగ్గర ఉంటే చాలు, నాకు మీరే కావాలి, ఐ ఓన్లీ వాంట్ యూ. సో భగవంతుడు పార్షాలిటీ చేశారా? ఆయన ఏం పార్షాలిటీ చేయలేదు. అర్జునుడు కోరుకున్నారు, దుర్యోధన్ భగవంతుని కోరుకోలేదు. సో ఇక్కడ అంటున్నారు, బికాజ్ యూ అపియర్ లైక్ హ్యూమన్, యువర్ పాస్ట్ టైమ్స్ ఆర్ మిస్లీడింగ్, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు. అదేంటి, ఇతను దేవాదిదేవుడు, యమరాజుడు కూడా భగవంతుడు అంటే భయము, యమ కంటే భగవంతుడు అంటే భయం. కానీ కృష్ణుడు మథురలో కంసుడు ఒక భయంతో బృందావనం ఎందుకు పారిపోయారు? కృష్ణని చూస్తే యమకే భయం, కానీ అతను ఏదో కంసుడితో భయంతో పారిపోయారు. చిన్నప్పుడు అఘాసురు బకాసురు అందరూ అసురాల్ని చంపేశారు, కానీ మళ్ళీ పెద్ద అయినప్పుడు జరాసంధతో యుద్ధం అయినప్పుడు యుద్ధక్షేత్రం నుంచి పారిపోయారు. ఎందుకు పారిపోయారు అలా? భగవంతుడు కావాలంటే ఆయన మనసులో సంకల్పం చేస్తేనే ఎవరికైనా చంపేయగలుగుతారు. కానీ కాళ్యవాణ్ణి చంపినప్పుడు మహారాజు ముచ్చుకుండతారుగా ఆధారం తీసుకున్నారు. ఎందుకు అలా కావాలంటే కాళ్యవాణ్ణి చంపేయచ్చు, కానీ ఏదో ముచ్చుకుండకి క్రెడిట్ ఇచ్చారు. సో ఇలాంటివి అన్నీ వినినప్పుడు అందరు ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఇలా భయం లేదని చూపిస్తారు, ఇలా మళ్ళీ ఏదో భయంగానే ఏదో భగవంతుడు ఏదో చేయలేరని అందరి మీద. భగవంతుడితో ఎల్లప్పుడూ ఇద్దరు వెళ్ళేవారు, ఉద్ధవుడు మరియు సత్యకి. దేవుడు మినిస్టర్స్, సత్యకి అంటే బలం ఎక్కువ, భగవంతుడు బాడీగార్డ్ లాగా తిరిగేవాడు, ఉద్ధవుడు అంటే భగవంతుడు మినిస్టర్ లాగా. సో ఏ విషయాలైనా భగవంతుడు చాలా అమాయకులుగానే, ఉద్ధవ్ నువ్వేమంటావు, ఏం చేస్తే బాగుంది, ఏదో అతనికి ఏమీ తెలియనట్లు, అప్పుడు ఉద్ధవ్ అంటారు, సరే అయితే నేను ఆలోచించి చెప్తాను మీరు ఏం చేస్తే బాగుంది. అప్పుడు ఉద్ధవ్ ఆలోచించి చెప్తారు, ఇలా చెయ్యండి అని. సో ఎప్పుడు సత్యకి నువ్వు నా దగ్గరే ఉండు, ఏదో సత్యకి లేకపోతే భగవంతుడికి ఏమైనా ఎవరైనా చేసేస్తారేమో అని. సో ఆ లీలలు భక్తులకైతే అర్థమవుతుంది, వాళ్ళకి అది ఆనందాన్ని ఇస్తుంది, ఓ కృష్ణ ఎలా చేస్తున్నారని. భగవంతుడికి చూస్తే యమరాజుకి భయం, కానీ భగవంతుడికి యశోదామాత చేతిలో కర్ర చూస్తే భయం, బొగ్గులంతా ఎర్రగా అయిపోయి ఏదో నాకు అమ్మ కొట్టేస్తుందని ఎంత భయం చూపిస్తున్నారు. సో ఆ ఒక కంపారిజన్ చూస్తే ఎంత ఆనందంగా ఉంది. సో ఇక్కడ కుంతిదేవి అదే అంటున్నారు, నీ ఈ లీలలతోనే బాధ కదా, అందరినీ ఒక సాధారణ మానవుడు అనుకుంటున్నారు, కానీ నువ్వు దేవాదిదేవుడు, కానీ ఈ లీలలు చాలా మిస్లీడింగ్గా ఉన్నాయి, ఈకి ఏది అర్థం అవ్వట్లేదు అని చెప్తున్నారన్నమాట. తర్వాత అంటున్నారు, పీపుల్ ఓన్లీ ఇమాజిన్ దట్ యు ఆర్ పార్షియల్, యు ఆర్ నాట్ ఎన్వియస్ ఆఫ్ ఎనీబడి, and you never do special favor to anybody. And tarvata shlokam kelipodamo. So janma karma cha vishvatman ajaysa kartur atmana tiryanirshishu yadahashu tad atyanta vidambanam. తర్వాత కుంతిదేవి అంటున్నారు, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బివిల్డరింగ్, ఓ సోల్ ఆఫ్ ద యూనివర్స్ దట్ యు వర్క్ దో యు ఆర్ ఇనాక్టివ్ అండ్ దట్ యు టేక్ బర్త్ దో యు ఆర్ ద వైటల్ ఫోర్స్ అండ్ ద అన్బోర్న్ యు యువర్ సెల్ఫ్ డిసెండ్ అమాంగ్ అనిమల్స్ మెన్ సేజెస్ అండ్ ఎక్వటిక్ వెరీలీ దిస్ ఇస్ బివిల్డరింగ్. చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు జన్మం అనేది లేదు, కానీ నువ్వు దేవికి గర్భం నుంచి పుడుతున్నావు. భగవంతుడికి మృత్యు అనేది ఉండదు, కానీ ఏదో లీల చూపిస్తారు. ప్రభాక్షేత్రంలో జరా అని ఒక వేటగాడు ఏదో బాణం వేస్తే, కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని బాణాలు వేసినా భగవంతుడికి ఏమీ అవ్వదు. మళ్ళీ ఇక్కడ అతను ఏదో చిన్న బాణం వేస్తే భగవంతుడు. సో ఇదన్నీ లీలలు, భక్తులకి ఇది వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. భగవంతుడికి ఏమవుతుంది? అసలు భగవంతుడు కావాలంటే కూడా చనిపోలేరు. భగవంతుడికి కూడా కొన్ని కొన్ని దుఃఖాలు ఉన్నాయి, ఆయన చనిపోలేరు, ఆయన దుఃఖంగా ఉండలేరు అన్ని, ఎందుకంటే హీ కెన్ నెవర్ బీ సాడ్, హీ కెన్ నెవర్ డై, ఆల్ దిస్ థింగ్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ హిమ్. ఆయన ఎప్పుడు సాడ్గా ఉండలేరు, ఆయన ఎప్పుడు చనిపోలేరు. కొందరు అంటారు కదా, భక్తులకి ఎంత దుఃఖం ఉన్నా ఏదైనా భగవంతుడు ఎప్పుడు స్మైలింగ్గా ఎందుకు ఉంటారు, ఎందుకంటే ఆయన స్మైల్ చేయకుండా ఉండలేరు. సచ్చిదానంద రూపం ఆనంద ఘన్, కేక్ తాలూకా ఐసింగ్ ఉంటుందా, దాంట్లో షుగర్ అండ్ బటర్ వేసి తయారు చేస్తారు, అది మొత్తం బటర్ అండ్ షుగర్తో నిండి ఉంటుంది, దాంట్లో ఇంకేం ఉండదు. అలానే భగవంతుడి తాలూకా ఒక రూపం మొత్తం అసలు ఆనందంతోనే నిండి ఉంటుంది, మీరు ఎక్కడ ఏం చేసినా అది ఆనందంలోనే ఉంటారు. అది ఎలా ఉందంటే, ఒకవేళ సూర్యుడికి ఒక కోరిక పుట్టింది అనుకోండి, అంధకారం ఎలా ఉంది నేను చూస్తాను, ఆయన చూడగలుగుతాడా? ఎప్పుడు సూర్యదేవుడు వస్తే కిలోమీటర్ కిలోమీటర్ ముందు నుంచే ప్రకాశం అనేది అయిపోతుంది, ఆయన ఎప్పుడు అంధకారాన్ని ఆలంగించలేరు. అలానే కృష్ణుడు ఎప్పుడు దుఃఖంగా ఉండలేరు, ఆయన ఎప్పుడు చనిపోలేరు. భగవంతుడికి జన్మం ఉండదు, మరియు భగవంతుడు ఎప్పుడు ఆయన ఉట్టి మన ఒక్క దృష్టి నుంచి అంతర్ధ్యానం అయిపోతారు. హీ అపియర్స్ అండ్ హీ డిసపియర్స్. సో ఇక్కడ కుంతిదేవి అంటున్నారు, ఇట్ ఇస్ సో బెవిల్డరింగ్, యూఆర్ దో యు ఆర్ ఇనాక్టివ్ అండ్ దట్ యు టేక్ యు ఆర్ వర్కింగ్. అసలు ఇక్కడ నిలబడి ఉన్నారు, మీరు ఏమి చేయనట్లు అనిపిస్తున్నారు, అలా మామూలుగా నిలబడారు, మామూలుగా నిలబడారు కానీ లోపలికి వెళ్ళి పరీక్షత్ని కాపాడారు. సో మీరు అన్నీ చేస్తున్నారు కానీ మీరు ఏమి చేయనట్లు అనిపిస్తుంది. మీ యొక్క లీలకి అసలు అర్థం చేయడం చాలా చాలా కష్టము. రామాయణంలో రావణ్ సీతాదేవిని తీసుకొని వెళ్ళిపోతారు, అప్పుడు రాముడు చాలా విరహం చూపిస్తారు. వాల్మీకి రామాయణంలో ఒక 10 అధ్యాయాలు దానికి అంకితమై ఉన్నాయి. అది వింటే అసలు ఎలా ఉందంటే, అసలు అలా కూడా ఎవరైనా ప్రవర్తించవచ్చా? సాధారణ మనుషుడు కూడా తన భార్య వెనక అంతలాగా విరహాన్ని చూపిస్తూ అంతలాగా మ్యాడ్గా యాక్ట్ చేయడు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటో ఇచ్చేసి వచ్చేస్తాడు తప్ప ఇంకేం చేయలేడు. కొందరు దానికి ఆనందం ఫీల్ అయిపోతారు, 2 డేస్ తర్వాత వెళ్తాను, అవసరం ఏంటి, వచ్చేస్తుందేమో. ముల్లా నసరుద్దీన్కి ఒకడు అనుకుంటా అడుగుతాడనమాట, ఎప్పుడు ట్రక్ తాలూకా హార్న్ వింటే నువ్వు ఎందుకంత భయపడిపోతావు, అసలు దానిలో భయపడడానికి ఏముంది, ఊరికే హార్నే కదా, ఏ గాడి హార్న్ అయినా పర్లేదు, స్కూటర్ హార్న్ అయినా పర్లేదు, ట్రక్ హార్న్ అయితే నీకు భయం ఎందుకు అంటే, అతను అంటాడు, ఆహా 2 ఇయర్స్ బ్యాక్ ట్రక్ డ్రైవర్ మా వైఫ్ని కిడ్నాప్ చేసి వెళ్ళిపోయాడు, ఓహో అందుగురించి నీకు భయమా అంటే, అందుగురించి కాదు, మళ్ళీ వెనక వచ్చేసాడేమో ఆవిడని తీసుకొని, అదే నా భయం. కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ, రాముడు ఆ అడవిలో ఉన్న కొమ్మతో మాట్లాడతాడనమాట, ఓ కొమ్మ నువ్వు సీతాదేవిని చూసావా అని. సో గాలి వచ్చినప్పుడు ఆ కొమ్మ ఇటు అటు కదులుతుంది, కదిలితే రాముడు లక్ష్మణ్ వైపు చూసి చెప్తున్నారు, చూడలేదంటున్నాడు, చూడు చూడలేదంటున్నాడు, ఇలా ఇలా అంటున్నాడు, నా 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 అంటున్నాడు. రాయితో అడుగుతారు, నువ్వు సీతాదేవిని చూసావా, జింకతో అడుగుతాడు, నీకు తెలుసా నా సీత కూడా నీలాగే కళ్ళు ఉన్నాయి, నువ్వు నా సీతని చూసావా, నది మీద కమల పువ్వు ఉంటే కమల పువ్వుతో అడుగుతారు, నా సీత తాలూకా ముఖారవిందం నీలాగే ఉంటుంది, నువ్వు నా సీతని చూసావా. ఇది అసలు చూసినప్పటికీ అగత్స్యముని ఆశ్రమం నుంచి శివుడు మరియు పార్వతి వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటే శివుడు ఈ ఒక లీలను చూస్తూ నవ్వుతూ ఆనందిస్తున్నారు, కానీ పార్వతీదేవి అసలు ఇది నిజంగానే దేవాది దేవుడా, అసలు దేవాది దేవుడు అంటే ఇలా ప్రవర్తిస్తారా, అలా ఐస్ క్లోజ్ చేస్తే తెలిసిపోతుంది సీతాదేవి ఎక్కడున్నారు, అంతలాగా కొమ్మల్ని అడుగుతూ రాయల్ని అడుగుతూ మట్టిని పురుగుతో మాట్లాడుతూ అని నేను నమ్మను అని. అప్పుడు శివుడు చెప్తారు, తప్పు, ఇతనే దేవాది దేవుడు, లేదు నేను పరీక్ష చేయాలి, సరే అయితే మీరు కూడా నాతో రండి. శివుడు అంటారు, సందేహం నీకుంది, నువ్వు పరీక్ష నాకెందుకు, నేను ఇక్కడే ఉంటాను, లేదు మీరు వెళ్ళిపోతారేమో కైలాసానికి, లేదు నేను ఎక్కడికి వెళ్ళను, ఈ చెట్టు కిందే కూర్చుంటాను, నువ్వు వెళ్ళి పరీక్ష చేసి వచ్చే. అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తారు, సీతాదేవి ఒక రూపంని ధరిస్తారు, ధరించి రాముడికి ముందుకు ఎదురవుతారనమాట. అప్పుడు రాముడు వెంటనే ఏం చేస్తాడు, ప్రణామాలు తెలిపిస్తారు, అమ్మా మీరు ఒక్కడే వచ్చారేంటి, శివుడు ఎక్కడున్నారు అని. అప్పుడు వెంటనే అయ్యో చాలా తప్పు చేశాను అని అక్కడ సిగ్గుపడిపోయి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పటికీ శివుడు అడుగుతారనమాట, అయిపోయిందా నీ పరీక్ష అని. అబ్బాయి పరీక్ష ఏంటి, నేను వెళ్ళి ప్రణామం చేసి వచ్చాను ఉట్టి అని. అలా ఏం కాదు, ఇంతవరకు చాలా పొగరుతోని వెళ్ళావు, నిజం చెప్పులే, నిజమే చెప్తున్నాను, నేను ఏమీ చేయాలి, ఉట్టి ప్రణామం చేసి వచ్చాను. అప్పుడు వెంటనే శివుడు ఏం చేస్తారు, కళ్ళు మూసుకొని చూస్తారంతా అసలు ఏం చేసి వచ్చారు పార్వతీదేవి. అప్పుడు వెంటనే పార్వతీదేవికి ఏం చేస్తారు, ఈ రోజు నుంచి నీకు త్యాగం చేస్తున్నారు, ఎందుకంటే నువ్వు తల్లి తాలూకా రూపంని ధరించావు, ఒక్కసారి తల్లి రూపంలో చూసినప్పుడు మళ్ళీ నీకు భార్యలాగా నేను ఎప్పటికీ స్వీకరించలేదు, నీలో నేను తల్లినే చూస్తాను ఇంకా, సో దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. సో ఈ యొక్క భగవంతు తాలూకా లీలలు చాలా ఆనందంగా ఉంటాయి. అసలు కన్ఫ్యూజ్ అయిపోతారు, అసలు తను భగవంతుడా మామూలు మనిషియా, ఇలా రోధిస్తున్నాడు ఏంటి, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఇలా భయపడిపోతున్నాడు ఏంటి. సో ఇక్కడ అంటున్నారు, యూ యువర్ సెల్ఫ్ డిసెంట్ అమాంగ్ యానిమల్స్ మెన్ సేజెస్ అండ్ ఎక్వటిక్స్. ఎక్వటిక్స్ భగవంతుడు మత్స్య రూపంలో వచ్చారు, యానిమల్స్ భగవంతుడు వరాహ రూపంలో వచ్చారు, సేజెస్ వ్యాసముని నరనారాయణ ఋషి, అమంగ్ మెన్ రామ కృష్ణ నరసింహ, ఎన్నెన్నో అవతారాలు తీసుకున్నారు. వెరీలీ దిస్ ఇస్ బివిల్డరింగ్. అందరికీ చాలా కన్ఫ్యూజింగ్. సాధారణంగా ఎవరికైనా అడగండి, మీరు ఎవరిని పూజిస్తారండి? భగవంతుణ్ణి. అయితే భగవంతుడు ఎవరు? శివుడు. అయితే భగవంతుడు ఎవరు? గణేష్. అయితే భగవంతుడు ఎవరు? కృష్ణ. అందరికీ రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. అడిగితే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను మాత్రం భగవంతుడికే పూజిస్తున్నారు, కానీ భగవంతుడు ఎవరు? అది కన్ఫ్యూజింగ్. ఈ మధ్యనే ఇంకేదో డిస్కషన్స్ అవుతున్నాయి, సాయిబాబా దిస్ దట్, సో మెనీ డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్. సో అది ఆల్వేస్ యాక్చువల్గా అదే క్లియర్గా ఉండాలి. ఎవరికైనా అడగండి, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎనీ కన్ఫ్యూజన్? హూ ఇస్ ప్రెసిడెంట్? హూ ఇస్ గాడ్? మీరు ఇస్కాన్లో ఉన్నారని. ఇది డెఫినెట్గా కాదు. రేపు అతను ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడా లేదా తెలియదు, రేపు అతను ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడా లేదా తెలియదు, ప్రెసిడెంట్గా ఉంటాడా లేదా తెలియదు, అది స్పష్టంగా లేదు. కానీ దాని మీద మనకు కాన్ఫిడెంట్ ఉంది, ఇది నిజము. శాశ్వతంగా కృష్ణుడే భగవంతుడిగా ఉంటారు, దానిలో కన్ఫ్యూజింగ్ ఉంది. అవునా కాదా, నిజమా కాదా, ఇతను ఇలా అంటున్నారు, ఈ సంప్రదాయ వాళ్ళు అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, దానిలో మనకి కన్ఫ్యూజింగ్ ఉంది, దాని డెఫినేషన్ ఏం లేదు. కొందరు కొత్త కొత్త భగవాన్గా తయారైపోతారు, మేమే భగవాను. కొందరికి వాళ్ళ వాళ్ళ గురునే భగవాన్ అనుకుంటారు, నా గురువే భగవాన్. మా ఇస్కాన్ డివ్యూటీ ఒక విశ్వ హిందూ పరిషత్ ప్రోగ్రామ్కి వెళ్ళారు. సో చాలా చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ సంప్రదాయాల నుంచి చాలామంది సాధువులు మహాత్ములు వచ్చారు. సో ఏదో ప్రోగ్రాం జరుగుతుంటే ఆ గురువుకి శిష్యులందరూ పొగుడుతున్నారు, మీరే దేవాది దేవుడు, మీరే ఇది, మీరే అది. సో మా భక్తుడు అడిగారు, మీకు తెలియదండి భగవంతుడు ఎవరు, వీళ్ళు ఎలా చెప్తున్నారేంటి? అతను అన్నాడు, మేము శాస్త్రం చదువుతాం, మాకు తెలుసు, కానీ నేను చెప్పాను అనుకోండి నేను భగవంతుడు కానని వాళ్ళు ఫీల్ అయిపోతారు, వాళ్ళ సెంటిమెంట్స్ని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. మా భక్తుడు చాలా చక్కగా అడిగాడు, రేపు పొద్దున షూస్ చప్పలు తీసుకుని మీరు కొడితే, మీకు కొడితే మీరు ఏమంటారు? ఐ డోంట్ వాంట్ టు హర్ట్ దేర్ సెంటిమెంట్స్, లెట్ దెమ్ బీట్ మీ. చెప్పరు కదా, చప్పలు పట్టుకొని మీకు రేపు ఎల్లుండి కొడితే అప్పుడు మీరు ఊరుకుంటారా? ఐ డోంట్ వాంట్ టు హర్ట్ దేర్ ఫీలింగ్స్ అని అప్పుడు ఊరుకోరు కదా, ఇది చాలా తప్పు. మీకు భగవంతుడుగా వాళ్ళు పొగిడితే వీళ్ళు వెంటనే ఆపేయాలి, నేను భగవంతుడు కాను అని చెప్పాలి. అని మోడర్న్ థింకింగ్ ఏంటి, మీరు ఏది ఆలోచిస్తే అదే భక్తి, మీరు ఏం చేస్తే అదే పూజ, మీరు ఎవరిని నమ్మితే అతనే భగవంతుడు. పర్వాలేదు, జస్ట్ ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్, ఆల్ రోడ్ గో టు సేమ్ ప్లేస్. అరే, ఆల్ రోడ్ కెనాట్ గో టు సేమ్ ప్లేస్. సాగర్ నగర్ వెళ్ళే రోడే సాగర్ నగర్కి వెళ్తుంది, హౌ కెన్ ఇట్ గో? లేదు నేను ఇటు నుంచి అలా వస్తానంటే మీరు 2 ఇయర్స్ తర్వాత సండే ప్రోగ్రామ్కి వస్తారు, 2 ఇయర్స్ తర్వాత సండే ప్రోగ్రామ్ ఇక్కడ అవుతుందేమో అక్కడ అవుతుందేమో చెప్పలేము కదా. హరి బోల్. 2 ఇయర్స్ తర్వాత చేరుతారు, అప్పుడు మీరు వెతుకుంటారు ఎక్కడుంది సత్సంగ్ భవన్, అసలు ఇక్కడే ఉండేది కదా. ఏ రోడ్డు తీసుకోవాలి అదే రోడ్డు తీసుకోవాలి. మోడర్న్ ఫిలాసఫీ, ఏం నమ్మితే అదే కరెక్ట్, మీరు ఏం చేస్తే అదే భక్తి. గురువులు కూడా మహాన్ భావులు. ఒక శిష్యుడు అడుగుతాడు గురువుకి, అసలు మీరు ఎవరు గురుగారు అని. ఆ గురుగారు చెప్తారనమాట, నువ్వేం ఊహిస్తున్నావు, నీ ఆలోచన చెప్పు. ఇదని అంటున్నాడు, అసలు నన్ను మిమ్మల్ని చూస్తే మీరే భగవంతుడని అనిపిస్తుంది. ఓ, యు హ్యావ్ ఎ పర్ఫెక్ట్ థింకింగ్, హౌ కెన్ యూ బి రాంగ్, డెఫినెట్లీ ఐఎమ్ గాడ్. అది అలాంటి సెకండ్ క్యాంటో శ్రీమద్ భాగవతంలో బ్రహ్మ అంటున్నారనమాట, నాకు జగద్గురు అంటేనే నాకు ఎలాంటి ఫీలింగ్ ఉందంటే వీళ్ళు మూర్ఖులు, నాకు జగద్గురు చెప్పడం ఏంటి? అసలు భగవంతుడు సృష్టి చేస్తే ఆ సృష్టికి నేను ముందుకు తీసుకువెళ్తున్నాను, అది కూడా భగవంతుడు ఒక ఉపదేశాలని పాటిస్తూ ఆయన ఎలా చెప్పారు ఆయన గైడెన్స్లో ఏం చేస్తున్నారు, నాకు జగద్గురు చెప్పడం ఏంటి ఆ మూర్ఖులు వాళ్ళు అని బ్రహ్మదేవుడే భయపడుతున్నారు. కానీ మన కలియుగంలో ఉన్న మహానుభావులు, నేనే దేవుడు, నా ఫోటో పెట్టుకోండి మీ షాప్లో, చక్క ఇన్కమ్ వస్తుందని పెట్టుకోమంటారు. బ్రహ్మ అంటున్నారు వద్దు వద్దు, నేను జగద్గురుని కాదు. సెకండ్ క్యాంటో 5th chapter 12th శ్లోక, ఇంటికి వెళ్ళి చదవండి. భగవంతు అంటారు నాకు జగద్గురు అంటున్నారు తప్పు, నేను జగద్గురుని కాదు. ఆయన ఒక వినయం చూడండి, బ్రహ్మతాలు ఒక వినయం చూడండి. సో ఈరోజు ఇక్కడే ఆపేద్దామా. శ్రీమద్ భాగవతం కీ జై, కుంతిదేవి కీ జై.